ఈ కార్తీక పూర్ణిమ అయిపోయినటువంటి తర్వాత ఐదవ రోజు పంచమి నాడు ఈ నాడీలింగుడు రాక్షసరాజు గారి దగ్గరికి అడతాడు దర్శనానికి. కానీ కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయింది, బహుళ పంచం వచ్చింది, మిత్రుడు రాలేదు. దాంతో రాక్షసరాజు గారికి అనుమానం వచ్చింది. ఏమి విచిత్రం ఇది! అటు సూర్యుడు ఇటు పొడిచిన ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ వెళ్ళిన ఐదవ తిథి నాడు నా దగ్గరకు వచ్చి నాకు ధర్మసూత్రములు చెప్పే పరమ పుణ్యాత్ముడు నాడీజంగుడు అని పిలువబడే నా మిత్రుడు బకరాజు కొంగగారు ఎందుకు రాలేదు? నాకేదో ఆ గౌతముడి మీదే అనుమానం. ఆ దుర్మార్గుడి వాటం, వాడి వ్యవహారం నాకు నచ్చలేదు. వాడి మాంసం తినేవాడు తాగుబోతు, మాంసం తినేవాడు అనేక వ్యసనములకు గురైనవాడు తెలిసిపోయింది. ఏదో మిత్రుడి మాట కాదని లేక వాడి కాళ్ళు కడిగి వాడికి అన్నం పెట్టి దానం ఇచ్చాను. వాడు నా మిత్రుడిని ఏమైనా చేసి ఉంటాడా అని అనుమానించాట. అంటే ఆయన కరెక్ట్గా అర్థమైపోయింది వాడు ఫేస్ చూడగానే. దాన్ని ఫేస్ రీడింగ్ అంట. వెంటనే తన భటులు పంపాడు, వెళ్ళి చూసి రండి నా కొంగకి ఏం జరిగిందో. ఒకవేళ కొంగకి ఏదైనా జరిగితే మీరు హుటాహుటిని ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆ దొంగని పట్టుకురండి ఇక్కడికన్నా. వాళ్ళు వచ్చి చూస్తే కొంగ చచ్చిపోయి ముక్కు ఏకలు కాళ్ళు కనపడ్డాయి. వెంటనే వాళ్ళు ఆకాశ మార్గంలో ప్రయాణించారు. అప్పటికే దాదాపు ఒక 50-60 మైళ్ళు ప్రయాణించి ఉన్నాడు వీడు. ఈ నాడీజ్ఞుడి యొక్క మిత్రుడిగా నటించిన గౌతముడు. వెంటనే వాడిని పట్టుకున్నారు. వాడి మూటలో మాంసం కూడా కనపడింది. వాడిని రెండు చేతులు పుచ్చుకుని ఈ మాంసము ఈ బంగారము ఈ నగలు వీటన్నిటితో పుటాగుట్టిన ఆకాశ మార్గంలో రాక్షసరాజు గారి దగ్గర తీసుకొచ్చి రాక్షసరాజు కాళ్ళ దగ్గర పారేశారు. రాక్షసరాజు ఆ మాంసం చూసి హతాశుడైపోయాడు. పళ్ళు పటపటా కొరికాడు. అంతలో ఏడ్చాడు, మిత్రమా నీచాతి నీచుడికి ఉపకారం చేసి చచ్చిపోయావు, దుర్మరణం పాలయ్యావు, అందుకే పాపాత్ముల్ని చేరదీయకూడదు. నీచుణ్ణి దగ్గరికి తీసుకుంటే శోభించరు. నీచాశ్రయాహ నశోభంతి. నీచుణ్ణి ఆశ్రయించుకున్నా శోభించం, నీచుడికి ఆశ్రయం ఇచ్చినా శోభించం. అనగా ఏమిటి? ఒక పాపాత్ముడిని మన దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, ఇంకేముంది, వాడు రెండు రోజులు ఉంటాడు, మూడో రోజు అకంతా చెప్పకుండా వారిపోతాడు. నీ పాదముల మీద భక్తి నాకు అని వస్తాడు దిక్కుమాలాడు. వాడికి మనం టిక్కెట్ చేయించామా? ఏమన్నా పరికి మన పని బకెట్టే. అటువంటి నీచుడికి ఆశ్రయం ఇవ్వకూడదు. మనము నీచుల్ని ఆశ్రయించుకుంటే వాడు మనకి ప్రభావం తెచ్చిపెడతాడు. ఇటువంటి పాపాత్ముడిని నా దగ్గరికి పంపించి చచ్చిపోయావా, నీలాంటి ధర్మాత్ముడిని చూస్తూ చూస్తూ ఎలా చంపగలిగాడు అని కాసేపు బాధపడి ఆ తర్వాత ఈ దుర్మార్గుడి కేసు తిరిగి, ఒరి పాపాత్ముడా, రౌరవం వంటి నరకం కూడా నీకు తక్కువేరా? ఏం అపకారం చేశాడురా ఈ కొంగగారు నీకు? చావడానికి సిద్ధంగా ఉన్న నిన్ను నా దగ్గరకు పంపాడా? నేను నీకు భోజనం పెట్టానా? ఇంత బంగారం ఇచ్చానా? గౌరవించానా? నీ కాళ్ళు కడిగానా? నీచుడా, బంగారపు కచ్చం కూడా ఇచ్చానా? నువ్వు కోరితే ఇంకేదైనా ఇచ్చేవాడిని, ఇంకా నడవలేను బాబోయ్ అంటే మా వాళ్లతో నిన్ను ఆకాశ మార్గంలో ఇంటికి పంపేవాడిని. అటువంటిది ఇన్ని రకాలుగా ఉపకారం చేసిన ఒక మహానుభావుణ్ణి తిండి కోసం చంపుతావా? ఇంత కృతజ్ఞుడిగా నీలాంటి నీచుణ్ణి భూమి తట్టుకోలేదు. ఓ రాక్షస వీరుడారా, వీడిని క్షమించకండి. వీడి శరీరాన్ని ముక్కల ముక్కల కింద నరికేసి అందులో కాస్త ఉప్పొద్ది కుక్కలకి కాపులకి గద్దలకి వేయండి అన్నాడు. వెంటనే వాడు వాడిని తీసుకుపోయి వాడిని ముక్కల ముక్కల కింద నరికేశారు కసిగా. ఈ మాంస ముక్కలకి కాస్త ఉప్పు కారం అద్ది కుక్కలకి నక్కలకి గద్దలకి వేస్తే కుక్కల దగ్గరకు వచ్చి ఇలా చూసి ఇచ్చి అని పారిపోయాడు. చూడండి, మహాభారతంలో ఉంటుంది, ఇందులో ఉంటుంది, శాంతి పర్వంలో ఉంటుంది. పైగా కుక్కలు ముట్టుకోలేదు, గద్దలు ముట్టుకోలేదు, రాబందులు ముట్టుకోలేదు. పరమ పాపాత్ముడు కృతజ్ఞుడి శరీరం పురుగులు పట్టిపోవలసిందే తప్ప కాకులు గ్రద్దలు రాబందులు కుక్కలు కూడా తినవు. కాబట్టి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది కృతజ్ఞత. కృతజ్ఞత నిష్కృతి లేదు. ఆ తర్వాత ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుని బ్రహ్మదేవుడిని భక్తితో ప్రార్థించాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. అంటే బ్రహ్మని మెప్పించిన వాడు ఈ రాక్షసురాలు బ్రహ్మదేవ. నా మిత్రుడు లేకపోతే నేను ఉండలేను. అంతటి ధర్మాత్ముడు చచ్చిపోయాడు, దయతో బతికించమనగానే బ్రహ్మ నవ్వి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ మిత్రుడు నా దగ్గరకు వస్తాడు, ఈ నాడీజంగుడు అంత గొప్పవాడు వాడు. వాడు లేకపోతే నేమాత్రం ఉండగన్నా, నువ్వు కోరేవు కనుక వాడిని బతికిస్తున్నాను అని నాడీజంగుడిని బతికించేశాడు. ప్రకటగానే నాడీజంగుడు, మిత్రమా నా ఆత్మకి చచ్చిన తర్వాత నా ఆత్మకి ఎక్కడ ఏం పోలేదు ఏం జరిగిందో తెలుసు. అందువల్ల నాకు జరిగిందంత పూర్తిగా అర్థమయ్యింది. నా మీద ప్రేమతో పాపం ఆ గౌతముడిని చంపేశారు మీరు. ఆ గౌతముడిని బతికించకపోతే నేను మళ్ళీ చచ్చిపోతాను అన్నమాట. అప్పుడు తెల్లబోయి ఈ రాక్షసరాజు అంత నీచుణ్ణి, ఉపకారం చేసిన వాడికి అపకారం తలపెట్టి చంపిన పాపాత్ముడిని బతికించడం మహాపాపం, ఆదుర్మార్గుడిని బతికించమంటే ఏమిటంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం తలపెట్టి చంపడం వాడి బుద్ధి, అటువంటి వాడికి కూడా ఉపకారం చేయడం నా బుద్ధి, ఎవడి బుద్ధి వాడికి. చివరికి బ్రహ్మగారు వాడిని బతికించాడు. బతికించాక వాడికి ఇప్పుడు స్వభావం మారిపోయింది, పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, కాళ్ళ మీద పడ్డాడు, వాడు ఏడ్చి తర్వాత మారిపోయాడు. అలా బతికి కొన్ని కల్పముల పాటు ఇప్పుడు భూలోకంలో సుఖంగా జీవిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఈ నాడీజగుడు, చచ్చి బతికినవాడు ఆయన. ఆయన పరోపకారం కోసమే బతుకుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళితే ఆ నాడీజంగుడు బహుశా నీ గురించి విన్నాడేమో, నీ దాన ధర్మాల గురించి విన్నాడేమో చెప్పగలడేమో ఆయన దగ్గరికి వెళ్ళాడ. చాలా గొప్ప విషయం, నీకంటే కూడా ఎక్కువ ఆయువు ఉన్నవాడు నాడీజంగుడ. అందరూ మార్కండేయ ఆయువు అంటారు కదా, మార్కండేయుడి కంటే గొప్పవాడు ఆయన, అంత ఆయువు ఉన్నవాడ. కానీ ఆయన దగ్గరికి నేను వెళ్ళలేనండి, దయతో నన్ను మీరు తీసుకెళ్ళండి అన్నాడు. నాకు ఇబ్బంది ఉందయ్యా, నేను ప్రతి కల్పం తర్వాత, ఒక కల్పం గడిచిన తర్వాత నా శరీరం కూడా ముసలితనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక గుటిక వేసుకుంటాను, కొన్ని మూలికల యొక్క రసం ఉంది నా దగ్గర, ఆ మూలికల రసం అంతా తీసి దాన్ని ఒక మాత్ర కింద తయారు చేస్తాడట, ఒక పిల్. మనం ఇంగ్లీష్లో పిల్స్ అంటామే అలాంటి పిల్ అనమాట, సంస్కృతంలో గుటిక అంటారు. ఇది రసాయన గుటిక, అంటే రకరకాల మూలికలతో తయారు చేసే గుటిక, అది వేసుకుంటాడట. వేసుకుంటే ఓ వారం 10 రోజులు ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. మంటలు వచ్చి పాముకి కుబుసు ఊడిపోయినట్టుగా చర్మం అంతా ఊడిపోతుంది, ముఖము ఇవన్నీ ఊడిపోయి మళ్ళీ చూస్తూ ఉండగా పాతికాడు కొర్రాడైపోతాడు. ఒక 1 వారం రోజులు మాత్రం కొంచెం బాధపడాలి, మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు, మళ్ళీ ఇంకో కల్పం దాకా అలాగే ఉంటాడ. భలే ఉంటుందండి ఆ గుటిక, అది ఎక్కడుందో అని చెప్పడం మనకి, అది చెబితే అందరం వేసేసుకోవచ్చు, ఎంతకాలమైనా జీవించవచ్చు, డేంజరస్ కదండి. ఇప్పుడు ఆ గుటికి వేసుకున్నాను, రేపు మాపు దాకా నా చర్మం ఇంకా పూర్తిగా ఓడదు, ఇలా కొంచెం బాధ ఉంటుంది, నేను ప్రయాణం చేయలేనగా, అలా అయితే నేనే పట్టుకుపోతాను నా వీపు మీద, గుర్రంగా మారి నా వీపు మీద ఎక్కించుకుంటాను, మళ్ళీ నేను ఇక్కడ డ్రాప్ చేస్తా, వదిలేసిపోను అన్నట. వదిలినా వదలకపోయినా వస్తానులే సరే, నీకు ఉపకారం చేస్తానన్నాను, నీకు ఉపకారం చేయకపోతే నీతో చావడానికి కూడా సిద్ధమే, నడు నీకోసం నేను వస్తాను అని మార్కండేయుడు వీపు ఎక్కాడు. ఇద్దరు కలిసి కుటాంబుడిని హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడి కాంపిల్యపురం, ఎక్కడ నైమిషారణ్యం, మళ్ళీ ఇప్పుడు కాంపిల్యపురానికి వెళ్ళిన వాడు నైమిషారణ్యం వెళ్ళాడ, నైమిషారణ్యం నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారు. ఇప్పుడు కలిసి హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ కొంగ ఈ ఇద్దరిని చూచింది, మిత్రుడు ఎలాగో మార్కండేయుడు తెలుసు కనుక ఆయనకి స్వాగతం చెప్పింది. పక్కన ఆయన ఎవరంటే, ఈయన ఎవరో ఇంద్రజుమరుడ, ఈయన గురించి నీకు తెలుసా అని అడిగితే, ఇంద్రజుమరుడు అనే పేరు విన్నాను కానీ ఈయన చేసిన దాన ధర్మాలు ఏవో నాకేం గుర్తురావట్లా, 14 కల్పములు నాకు తెలుసు. మార్కండేయుడికి 7 కల్పములు మాత్రమే తెలుసు. ఇది 7గా 7 కల్పములు తెలుసట, కానీ ఈ కొంగగారికి 14 కల్పములు తెలుసు. అయినప్పటికీ ఈ ఇంద్రజుమ్న మహారాజు గారు చేసిన దాన ధర్మములు నాకు తెలియవు, ఇప్పుడు చెప్పాడు. అలా చెప్పగానే, అయితే నేను చచ్చిపోతాను, ఇక నా గురించి నీకు కూడా తెలియదు కదా, ఇక నేను బ్రతికి లాభం లేదు, ఎక్కడ నిప్పు అని అడిగి మాట్లాడితే చచ్చిపోతాను అక్కడి. అనగానే మార్కండేయుడు అన్నాడు, నీకు ఉపకారం చేయకపోతే నేను నీతో మరణిస్తానన్నాను, ఇప్పుడు కొంచెం పెద్ద యజ్ఞగుండం తయారు చేయి, ఇద్దరం దూకుదాం అన్నట. అప్పుడు మన నాడీజంగులు వారు, చచ్చకండి చచ్చకండి, మీ ఇద్దరు నా దగ్గరకు వచ్చి చచ్చిపోయేలాగా, అందుకని బతకండి, మీకు నాకంటే గొప్ప ఆయువు కలిగినటువంటి వ్యక్తులు చూపిస్తాను అన్నట. ఇంత కష్టంలో కూడా వెంటనే ఆత్మహత్య ఆపేశాడు. ఇతరు మన మహానుభావుడు ఇంద్రజుమరుడికి అనుమానం వచ్చింది. మార్కండేయుడి గురించి మాకు తెలుసు, మేము విన్నాం, ఆయన శివుణ్ణి పూజించాడు, చంద్రశేఖరుని ఆశ్రయించాడు, యముణ్ణి జయించాడు, ఎంత ఆయువు పొందాడు. ఆయన రాసిన అష్టకం బ్రహ్మలోకంలో కూడా చదువుకుంటూ ఉంటాను, అంటే బ్రహ్మలోకంలో కూడా చదువుకుంటాట. చంద్రశేఖర
చంద్రశేఖర వాశ్రయే మమ కిం కరిష్యతి వైయమ.
అంత అద్భుతమైనది కదండి అది. అది నిజంగా బ్రహ్మలోకంలో కూడా గానం చేస్తూ ఉంటారట. అంత గొప్పది ఆ అష్టకం. అందువల్ల నీ గురించి తెలుసు ఎవరు ఈ మార్కండేయుడి గురించి. కొంగ రూపమెత్తి ఎంత అయువులు గల పొందావు. ఈ కథ చాలా జాగ్రత్త ఎవరండి, అక్షరం విడిచిపెట్టకుండా వినండి. ఈ కథలు వింటే మీ జాతకం మారిపోతుంది. అందుకని చెప్తున్నాను నాడీ జంఘ ఈ కథ గురించి విన్నాను. ఈ మార్కండేయుడు చెప్పగా చచ్చి బతికిన వాడి పెట్టు నువ్వు, 14 కల్పముల జ్ఞానం నీకుందంటున్నావు, ఎంత ఆయువు నీకు ఎలా వచ్చింది, ఇంకెంతకాలం భూలోకంలో ఉంటావు, అసలు నీవు ఇలా కొంగగా ఎందుకు మారావు, ఏమంటే ఎంత ఆయువు అంటే మాటల, ఎంత ఆయువు ఉండి మార్కండేయుడిలాగా మునిగా ఉండకుండా కొంగ రూపంలో ఉండేటువంటి కర్మ కాకపోతే ఈ దిక్కుమాలిన నీచి మీద కొంగ ఏమిటి అనగా, అయితే నా జన్మ రహస్యం చెబుతా విను, నా కథ విన్నాక మనం ఇంకో మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళదాం అని చెప్పాడు. పురా జన్మన్యగం బాలో బ్రాహ్మణస్యాభవం భువి పారాశర్యస్య గోత్రస్య విశ్వరూపస్య సమ్మునే. పూర్వం ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వరూపుడు అని ఒక గొప్ప ముని ఉండేవాడు. ఆయన పరాశర గోత్రంలో పుట్టాడు. పరాశర గోత్రంలో పుట్టి విశ్వరూపుడు అని పేరు కలిగిన ఒక గొప్ప మునికి నేను కొడుకుగా పుట్టాను. నేను బొగ్గుడు అని పిలువబడ్డాను. మా నాన్నగారు నాకు బకహ అని పేరెట్టాడు. బకం అంటే కొంగే కాదంటే ఋషుల్లో బొగ్గుడు అని ఒక ఆయన ఉన్నాడు. మీరు ఎప్పుడో వినే ఉంటారు కదా, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ బక దుర్వాసో వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహా. ఇంతమంది ఋషుల గురించి చెప్పారన్నమాట. ఈ ఋషుల పేర్లు విష్ణు అంటే వాళ్ళందరూ ఒక ఆర్డర్లో పెట్టారు. స్టాండ్ అని స్టాండింగ్ చేశాడు కవి గారు. ఎవరెవరు వాళ్ళు, కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, అగస్త్య, కపిల, అంగిరహ, శాండిల్య, క్రతు, కణ్వ, కుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాస, బక, వ్యాఘ్రపాత్, మాండవ్య ఇత్యాది మునులు. అందులో ఒక ఆయన పేరు బకుడు అనమాట. ఈ బకుడు ఈయన, ఆయనకి కళ్ళు మూసుకున్నా తెరిచిన శివుడే కనపడేవాడట. అంత నిష్ఠాగరిష్ఠుట. అందుకని ఆయనకి బకుడు అని పేరు పెట్టారు. అదేమిటో తెలియదు కానీ కర్మ జపం చేసేటప్పుడు చాలా గొప్పవాడే. జపం పూర్తయ్యాక నాకు కొంచెం చాపల్యం వచ్చేది. ఈ చాపల్యం మంచిది కాదు తెలుసు. ఏం చేస్తాం కర్మ, ఎంత గొప్ప జపం చేసేవాడికైనా పూర్వజన్మ వల్ల ఈ కోపము ఈ చాపల్యం కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. ఇవి కర్మలు. ఈ చాపల్యం నన్ను పట్టుకుంది, తప్పని తెలిసినా వదలలేకపోయేవాడిని. చాపల్యం అంటే ఏంటి, చంచలత్వం. జపంలో ఉన్నప్పుడు మాత్రం స్థిరంగా ఉంటా, అంటే జపం విడిచిపెడితే స్థిరత్వం ఉండదు. ఎప్పుడు ఎక్కడికి పోదామా ఎలా పోదామా ఒక్క నిమిషం కూర్చోలేడు. ఇదొక కర్మ. ఒకనాడు నేను మా నాన్నగారి పూజామందిరం చూశాను. ఆ పూజామందిరంలో మా నాన్నగారు మరకథ లింగాన్ని పూజించేవాడు. మరకథ మడితో తయారు చేసిన లింగం. ఎంత బాగుంటుందండి మరకథ లింగం. ఎవడన్నా మరకథ లింగం ఇస్తే బాగుండని ఎన్నో కాలంలో చదువుకున్నాను. ఎవడు దిక్కుమాలోడు ఒకడు ఇచ్చినవాడు కనపడి, అంటే ఇస్తే దిక్కుమాలోడు ఎందుకు అవుతాడు, పుణ్యాత్మడు అవుతాడు. కాబట్టి మొత్తం మీద మరకథ లింగాన్ని ఇంట్లో పెట్టుకునేవాడు. అది పూజించేవాడు. ఈ కుర్రాడికి లింగం మీద వ్యామోహం కలిగింది. పిల్లవాడు కదా పాపం. ఒకరోజు వాడు నాన్నగారికి తెలియకుండా దాన్ని దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత ఈ లింగం ఎక్కడ దాచాలి వాడు నాన్నగారికి తెలిస్తే తంతాడు. అందుకని వాళ్ళ ఇంట్లో ఒక నేతి కొండ ఉంది. ఆ నేతి కొండలో ఉంచేశాడు దాన్ని. తర్వాత ఎవరికి తెలియకుండా పట్టుకుపోయి పూజ చేసుకుందామని, అంతేగాని అది ఏదో చేద్దామని కదా, ఆ శివలింగాన్ని తాను పూజిద్దామని. రాత్రి గడిచింది. పొద్దున్నే తండ్రి గారు వచ్చి పూజామందిరంలో నిర్మాల్యం తీస్తే మరకథ లింగం కనపడలేదు. ఆయనకు అర్థమైపోయింది. కొడుకుని దగ్గరికి పిలిచి, నాయన సందేహం లేకుండా లింగం నువ్వే పట్టుకెళ్ళి ఉంటావు, నీకు ఈ లింగం అంటే ఇష్టం, పూజ చేసుకుంటావు నాన్న ఏమంటే నేనే ఇస్తాను కదా, ఈ ఎక్కడ దాచావురా ఎక్కడ పెట్టావురా అని ప్రేమగా అడిగాడు. పాపం ఈయన సిగ్గుపడిపోయాడు. కుర్రాడైనా దొంగతనం తెలిసిపోయింది కదా, అందుకని తరకాయ వంచుకున్నాడట. సిగ్గుపడద్దు, నేను నీకేం కావాలంటే ఇస్తాను. కడుపు నిండా తినడానికి లడ్డూలు ఇస్తాను, పులిహేను పెడతాను, దద్యోదనం ఇస్తాను చెప్పాడు. ఏదో రకంగా నీకు ఇస్తాను, తినదగిన ఏ పదార్థమైనా నువ్వు కోల్పి ఇచ్చేస్తాను అన్నాడు ఆయన. దాస్యామి వాంఛితం ఎత్తే భక్ష్యం అన్యత్తవేక్షితం, నువ్వు ఏ కోరితే అది ఇస్తాను, తినకూడని పదార్థమైనా అడిగితే ఇస్తాను. వాళ్ళు ఇంకా నాకు ఇచ్చే రాగానే అలా అన్నావుగా ఇస్తానే అని వెంటనే తీసుకెళ్ళి తండ్రి చూస్తూ ఉండగానే నేతి కొండలోంచి బయటికి తీసుకొచ్చాడు లింగా. పూర్తిగా నేతిలో ఉంది ఆ లింగాన్ని తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చేశాడు. తండ్రి గారు ఈ గెలవ పెట్టాడు, ఆయన వెళ్ళి యథాప్రకారంగా పూజ చేసుకున్నాడు. ఎందుకు ఏమిటి విచిత్రం? ఆ రోజు మకర సంక్రమణ అంట. మకర సంక్రమణ నాడు మరకత లింగం కాదు, అసలు ఏ లింగంగానే నేతితో అభిషేకం చేస్తే వాడికి అనంత పుణ్యం వస్తుంది. ఆ మకర సంక్రాంతి నాడు శివలింగమును ఆవు నేతితో అభిషేకిస్తే వాడు కైలాసానికి గ్యారంటీగా ఉంటాడు. ఈ కుర్రవాడు చాపల్యంతో తెలియక ఈ లింగాన్ని ఏకంగా నేతి కొండలో ముంచేశాడు, ఆవు నేతి కొండలో పెట్టాడు. ఏదో కొంచెం నెయ్యి వేస్తేనే పుణ్యం అంటే పూర్తిగా నేతిలో నిమజ్జనం చేసేసాడు, వినాయకుడిని ఇంట్లో నిమజ్జనం చేసినట్టుగా. ఆ మహాపుణ్యం వల్ల ఈయన మరణానంతరం మళ్ళీ జన్మ ఎత్తాడు. పూర్వజన్మలో నేను పరాశర గోత్రంలో పుట్టాను, బాల్యంలో చపలత్వంతో మరకత లింగాన్ని మకర సంక్రమణ అన్నాడు నేతికొండలో ముంచాను, ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ఒక మహర్షిగా పుట్టాను అని గ్రహించాడు. నేను గ్రహించి ఇంకా అప్పటి నుంచి లింగాలు ఎన్నెన్నో పోగు చేశాను. ఎక్కడ ఎక్కడ ఏ లింగం దొరికితేది, మరకత లింగం, స్ఫటిక లింగం, సువర్ణలింగం, పార్థివ లింగం, సైకత లింగం, ఇలాంటి లింగములు దొరికితే చాలు పోగేసి ఇంట్లో పెట్టేవాడి. ఇల్లంటే ఆయనకి ఆశ్రమం అనమాట. ఆశ్రమం అంతా లింగమయం అయిపోయింది. ఈయన బయట పడుకుని ఆశ్రమం అంతా లింగాలతో నింపేశాడు. రోజు ఆశ్రమం బయటే పడుకుంటూ ఈ లోపలికి మాత్రం రావడానికి కాస్త జాగా అట్టే పెట్టుకుని ఖాళీ అట్టే పెట్టుకుని ఆ లింగాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. ఈ లింగాలన్నిటి మీద ఆవునేతితో అభిషేకం చేసేవాడు. ఇక నీడు కూడా పోసేవాడు కదా, ఎక్కువ ఉయ్యడని కాదు ఎక్కువ బాగా నెయ్యి పోసేవాడు, ఎందుకని పూర్వజన్మలో గుర్తుంది కనుక. కానీ నీళ్లతో కూడా అభిషేకం చేయాలి గుర్తుపెట్టుకోండి. నీటితో అభిషేకం చేయకపోతే నేతితో అభిషేకం చేశాక ఎక్కడో శాపానికి గురవుతారట. అక్కడ జరిగింది కదా పొరపాటు, అదేనండి మీకు. ఎప్పుడైనా పంచామృతాలు, నెయ్యి, ఫలరసాలు వీటితో అభిషేకం చేశాక మళ్ళీ పైన శుద్ధ జలం పొయ్యాలి. ఎప్పటికప్పుడు శుద్ధ జలం పొయ్యాలి శివుడి మీద. అలా పొయ్యకపోతే కొంచెం లోపం అనమాట. అది ఏ లోపం? అభిషేక లోపం. శివలింగాభిషేకంలో ఒక లోపం జరిగినట్టు అనమాట. పాపం ఇతనికి ఇదంతా గుర్తు లేదు. ఎందుకని? నేనేదో మరకత లింగాన్ని కుండలో ముంచాను, ముంచిన పుణ్యంతో మహర్షిని అయ్యాను కాబట్టి ఇక నేతితో అభిషేకం చేస్తే చాలు, నేతిలో ముంచితే చాలు అనుకునేవాడు. అందుకని ఎక్కడికక్కడ నెయ్యి పట్టుకు వచ్చేవాడు. ఏమండి ఆంజనేయులు గారు డబ్బా నెయ్యి, ఏమండి తాతగారు డబ్బా నెయ్యి అని కనిపించిన వాళ్ళల్లో డబ్బా నెయ్యి అడగడం పోసేటి నెయ్యి లింగాల మీద. పోసిన తర్వాత కడిగి మళ్ళీ దాన్ని శుభ్రం చేసి శుద్ధ జలం పోసేవాడు కాదు. నేతితో అభిషేకం చేసాక తీసిన తర్వాత కడగద్దు అని అవి లేవు, కేవలం నెయ్యి పోయడం. ఆ తర్వాత ఎక్కువైపోయిన నెయ్యి బయటకు వచ్చేస్తే తీసి మళ్ళీ కొత్త నెయ్యి పోయడం. ఇలా చక్కగా పెద్దతో పూజించాడు. అలా పొయ్యగా పొయ్యగా దానికి కృత కంబళ అభిషేకం అంటారు. కృత కంబళము, కంబళం అంటే ఏమిటి? చలికాలంలో ఒళ్ళంతా ముసుగేసి కప్పుకోవడానికి పనికి వచ్చే కంబళి అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా కప్పుకోవడానికి కంబళం అని పేరు. కృత కంబళం అంటే నేతితో అలా కప్పేశాడు అన్నమాట. ఎప్పుడు కూడా చలికాలంలో చాలామంది ఏం చేస్తారు, పూర్తిగా ముసుగు కప్పుతారు దుప్పట్లు. దుప్పట్లు బదులుగా కొన్ని కంబళ్ళు అని ఉంటాయి, బొంగళ్ళు. అలా శివుడిని పూర్తిగా నేతితో ముంచిన కారణం చేత ఈ అభిషేకం వరకు ఎవరి పేరు వచ్చింది, కొరత కంబళం. ఇలా చెయ్యగా 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 అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోవాలంట. మహాత్మ నాకేం కావాలి, నాకు కొంతకాలం రాజ్యపాలన చేయాలనుంది. రాజ్యపాలన పూర్తయిన తర్వాత కోటానుకోట్ల శివగణములలో నేను కూడా ఒక గణం అవ్వాలి, కొన్ని గణములకు అధిపతి కావాలి. కైలాసంలో ఉండడం కంటే నాకు వేరే కోరిక లేదు, నన్ను కైలాసానికి పట్టుకు అన్నాడు. అప్పుడు ఆయన సంతోషించి, భూలోకంలో నువ్వు 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు, తదనంతరం నా లోకానికి వస్తావు. భూలోకంలో ఉన్నంతకాలం మకర సంక్రాంతి నాడు నేతితో నన్ను అభిషేకం చెయ్యి, నా గణములలో ఒక గణము అవుతావు, శివగణము అవుతావు అని వరం ఇచ్చాడు. శివశాసనం వల్ల ఈయన కొంతకాలం భూలోకంలో పరిపాలన చేసుకున్నాడు. పరిపాలన పూర్తి అయిన తర్వాత శరీరం విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ప్రమథ గణాల్లో చేరాడు. కైలాసంలో హాయిగా సుఖంగా తిరుగుతున్నవాడు తిరుగుతున్నట్టుగా ఊరుకోవచ్చు కదా. గణములలో నేను చేరాను, గణాలకి అధిపతిని కూడా అయ్యాను. కొంతమంది నా దగ్గర పనిచేసే గణములు చేరారు. ఈ గణాధిపత్యం ఉన్నందుకు అప్పుడప్పుడైనా భూలోకానికి వెళ్ళకపోతే ఎలాగా అనిపించేది. హాయిగా కైలాసంలో ఉండలేక మళ్ళీ పాత వాసన ఏదో పట్టుకుంది నన్ను భూలోకానికి వెళ్ళాలనిపించేది. ఇది ఒక కర్మ. కైలాసానికి వెళ్ళినవాడు మళ్ళీ భూలోకానికి వచ్చి భూలోకంలో కొంతకాలం ఉండాలని కోరుకోడు. అలా ఎందుకు కోరుకుంటారో తెలుసా? శివలింగానికి అభిషేకం అయ్యాక శుద్ధ జలముతో అభిషేకం చేయకపోతేనే అలా బుద్ధి వస్తుంది. అలాగే విష్ణువుని సాలగ్రామ రూపంలో పూజించిన వాడు ఎన్ని అభిషేకాలు చేసినా మళ్ళీ జలాభిషేకం చెయ్యాలి. ఈ జలాభిషేకం చేయకపోతే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి కూడా కొద్ది రోజులు భూమి మీద పెడదాం, అక్కడ మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూద్దాం అనిపిస్తుంది. తేరా భూమికి వచ్చాక ఎలా మారుతామో తెలియదు. ఈ భూమి యొక్క విచిత్ర లక్షణం ఏంటంటే ఎటువంటి వాడినైనా మళ్ళీ బొట్టలో వేసుకుంటుంది. సరే ఈయన కర్మయోగం ఏందనుకోండి, మనకి ఇంత కథ నడవాలి కదా, మరి ఎంత అపూర్వమైన చరిత్ర రావాలి కదా. అందువల్ల కొంతకాలం కైలాసంలో ఉన్నాక ఏదో ఒకనాడు ఆయనకి భూలోకమునకు వెళ్ళాలి, భూలోకంలో సంచారం చెయ్యాలి, అక్కడున్న వాడిని పలకరించాలి, అక్కడున్న సుఖాలు అనుభవించాలనే కోరిక కలిగి ఒంటరిగా భూమికి వచ్చాడు. తీరా భూమి మీద అడుగు పెట్టగానే మానవ రూపం ధరించాను. ధరించగానే ఈ భూమి మీద నాకు కామ క్రోధాదులు పట్టుకున్నాయి. నేను కూడా మామూలు మానవుళ్ళగా కొన్ని లక్షణములకు గురయ్యాను. అక్కడే తిరగడం మొదలెట్టాను. ఎక్కడి కైలాసం, ఎక్కడి మానవ లోకం, అక్కడికి వచ్చి మానవ రూపం ధరించి కావాలని సరదాగా తిరుగుదాం అనుకున్నవాడిని నేను కూడా మానవుల యొక్క లక్షణాలు పొందాను. ఇలా ఉండగా ఒకనాడు అలా అలా తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక బ్రాహ్మణ్ణి చూశాను. ఆయన పేరు గాలవుడు. ఈ గాలవుడు మహాసౌందర్యంతో ఉంటాడట. తపస్సు చేసే ఋషులలో అందంగా ఉండేవాడు కొద్దిమంది ఉంటారు. పురాణం చెప్పేవాళ్ళు తపస్సు చేసేవాళ్ళలో ఎప్పుడూ కొద్దిమంది అలా అందంగా ఉంటారు. వాళ్ళ మొహాలు చూస్తే అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అలా ఈ గాలవుడు ఎందుకు తప్పని పెట్టారో తెలియదు. ఆయన ఎవరో తపస్సు చేసుకునేవాళ్ళు అందంగా ఉన్నాడంటే ఎవరికి వాళ్ళే ఆనందంగా చప్పట్లు కొట్టేస్తారు. బహుశా వాళ్ళకి వాళ్ళే పురాణం చెప్పేవాడు అనుకున్నారు, లేదా గురువు గారు వాళ్ళకి అందంగా కనబడ్డారో తెలియదు. సరే మహానుభావుడు ఈ గాలవుడిని చూశాడు. ఆయనే అందంగా ఉన్నాడంటే ఆయన భార్య పరమసుందరి అట. తస్య భార్య అతి రూపేణ విజిగ్యే విశ్వవర్ణిని తన్వి శ్యామా మృగాక్షీస పీనోన్నత పయోధర. ఆ మహాత్ముడు పరమసుందరుడు, ఆయన భార్య అంతకంటే సుందరి. ఆమె మంచి యౌవనంలో ఉంది, నవయౌవనంలో ఉంది. శ్యామ అంటే అర్థం ఏమిటంటే యౌవన మధ్యస్థ. శ్యామ అంటే ఒక ఆయన నలుపుని అర్థం చెప్పాడు, ఆవిడ నల్లగా ఉందని అర్థం రాశాడు. వీడి పాటించమండి పోను. శ్యామ యౌవన మధ్యస్థ అని నిర్వచనం. శ్యామ అనే అర్థం ఏమిటి? అర్థం మంచి నవయౌవనంలో ఉంది. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో గడుగు పెట్టిన స్త్రీని శ్యామ అంటారు. అందుకే సుందరకాండలో సీత గురించి చెబుతూ శ్యామ అంటారు. పాపం కానీ తిరిగి సీతాదేవి నల్లగా ఉన్నదని అర్థం చెప్పాడు. ఆవిడ నల్లగా ఏముండదు, ఆవిడ ఎర్రగా ఉంటుంది, అగ్నిలాగే ఉంటుంది. స్నానం చెయ్యకపోయినా అగ్నిలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ భాష తెలియకపోవడం వల్ల వచ్చే నష్టాలు. ఇక ఆవిడ తండ్రి పరమసుందరి అన్నమాట. పరమ మహాసౌందర్యం అది. జింక కళ్ళ వంటి కళ్ళు కలిగినది, సన్నని నడుము, విశాలమైన సమున్నతమైన వక్షస్థలం. ఇంకా ఆవిడ నడుస్తూ ఉంటే హంస నడిచినట్టు ఉంటుంది, మాట్లాడితే కోయిలు పూసినట్టు ఉంటుంది. ఆ సౌందర్యం తోడగానే నేను వ్యామోహితుడైపోయాను. హాయిగా కైలాసంలో సుఖంగా ఉండక భూలోకానికి వచ్చి ఒక ఋషీశ్వరుణ్ణి చూచి, ఆయన భార్యను చూచి, ఆ ఋషిని ఆశ్రయించక ఋషిపత్ని మీద వ్యామోహంలో పడిపోయాను. కానీ ఆ ఋషి తపశ్శక్తి కలిగిన వాడు, దగ్గరికి వెళితే భస్మం చేస్తాడు. ఆయన శాపం పెడితే బ్రహ్మకు కూడా శాపం తగులుతుంది. ఇక నా వంటి వాడుకో లెక్క. అందుకే నేను ఏమైనా సరే ఈవిడ ఎత్తుకుపోవాలని నిర్ణయించుకుని వెంటనే ఒక విద్యార్థి వేషం వేసుకున్నాడట. స్టూడెంట్ వేషం వేసుకున్నాడు. వెళ్ళి గాలోడి గాళ్ళు పట్టుకున్నాడు. గురుదేవ, మీ తపస్సు నన్ను ఆకర్షించింది, నన్ను మీ శిష్యుని చేసుకుని మంత్రదీక్ష ఇచ్చి రక్షించండి, మీకు సేవ చేస్తా, మీకు సేవ చేస్తా అన్నాడు. ఇలా కొంతమంది మీకు సేవ చేస్తాను గురువుగారు వెంటబడతారంటే చాలా డేంజర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, వాళ్ళకి టిక్కెట్ చేయించి వాళ్ళని ఏ సుఖస్థలకో సుఖస్థల నుంచి వెళ్ళి ఒక్కరికో తీసుకొచ్చామా, ఆ తర్వాత మనకి డెప్పలే వాడివి రాణిచ్చామా ఒప్పలు వీడికి డెప్పలు మిగులుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి శిక్షణ వ్యవహారంలో కూడా. ఏ శిక్షణ ఎందుకు వస్తున్నాడో కొంచెం జ్ఞానంతో చూడకపోతే ఆ తర్వాత చెప్ప పెట్టకుండా పారిపోతాడు, పోతే పోయాడు డబ్బులు అడుగుతాడు. వాడి అదృష్టం ఏంటంటే నాకు కూడా కొంతమంది తగిలేదు, నన్ను చెప్పకుండా ఏదో కొద్ది డబ్బులు పట్టుకుపోయారు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పోయారు అలాంటి వాడు వచ్చేవాడు. కాబట్టి అమాయకత్వంతో ఎవరిని పెడితే వాడిని శిష్యుడిగా తీర్చుకుంటే ఆ తర్వాత ఎంత నష్టం వస్తుందో ఈ కథ చెబుతుంది. పాపం గురువుగారు దారి పడిపోయాడు. నాయన తప్పక నీకు విద్య నేర్పుతాను, కానీ కొంచెం ఇప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్న కుర్రవాడివి, నీకు ఇంద్రియ నిగ్రహం తక్కువగా ఉంటుంది, కాబట్టి గురువుగారి భార్య ముఖం మాత్రం చూడకు, కాళ్ళకి దండం పెట్టు సారన్నాడు. అంటే ఆయన కొంచెం తెలిసింది ఎందుకో తపశక్తి వాళ్ళు చర్చ గురుపత్రి అంటే తల్లి కదండి, అందువల్ల పాదాలకి మాత్రమే నమస్కరిస్తానండి, ఆవిడ ముఖాన్నండి ఇలా చూడండి అని ఒకసారి చూసి ఎగాదిగా చూసి ఇలా చూడనండి అన్నాడ. అయినా గురువుగారికి లోపల రవ్వంత వీడి మీద అనుమానం ఉంది, అందుకని చాలా జాగ్రత్తగా అట్టే పెట్టి పగలు ఎలా ఉన్నా రాత్రిపూట మాత్రం భార్య దగ్గర తానే ఉండి కాపలా కోసుకుంటూ ఉండేవాడ. ఇందులో రాశారు వీడి మీద ఎంత అవిశ్వాసం ఉందో, వాడు చూపులు పెట్టి కనిపెట్టాడు. సరే మొత్తం మీద గురువుగారి దగ్గర కొంతకాలం చదువుకున్నాడు. ఒక రాత్రి ఆవిడ బయట ఉన్నది, రథోదోషం వచ్చింది ఆవిడ. సాభూత్ బ్రాహ్మణ్యత రజస్వల, ఆ మూడు రోజులు భర్తకు దూరంగా ఉండాలి కదా, మరి పూజా మందిరానికి కడకూడదు, ఆవిడ వేరే ఆశ్రమంలో పడుకున్నది. గురువుగారు కూడా, మరే ఈ రథోదోషంతో ఉన్నప్పుడు నేను గురుపత్ని దగ్గరికి వెళ్ళి కాపలా ఉండకూడదు, నువ్వే కాపలాగా అన్నట్టు వెళ్ళిపోయి నమ్మకంతో అమ్మాయి అనుకున్నాడు. ఎలా అయితే ఎత్తుకుపోవడానికి సమయం వచ్చింది అనుకుని ఆ రాత్రి ఆవిడ నిద్రపోతూ ఉంటే ఆవిడ పడుకుని ఉన్నటువంటి దర్భల దగ్గరికి వెళ్ళి రెండు చేతులతో ఎత్తుకుని పారిపోయాడు. ఆవిడ కంగారు పడి వద్దు వద్దు అంది. వద్దు వద్దు అనగానే వెంటనే ఈయనన్నాడు, నువ్వు అరవ వద్దన్నాడు. ఆవిడేమో ఎత్తుకుపోవద్దంటే వీడు మారు వేషంలో ఉన్నాడు, ముసుగేసుకు ఎత్తుకుపోతున్నాడు. ఈ ముసుగు వేసుకున్నవాడు, ఈ ముసుగు వేసుకున్నాక ఎవడెవడో తెలియదు, అంతా ముసుగు దొంగలే. అలాగే వాడు కూడా ముసుగు వేసుకుని ఎత్తుకుపోతున్నవాడు మాట్లాడకుండా ఊరుకుంటే పర్వాలేదు, కానీ అరవద్దు అరవద్దు అరిస్తే ఆయనకి తెలుస్తుంది అన్నమాట. వెంటనే కంఠం కనిపెట్టేసింది. ఓరి దుర్మార్గుడు కూడా గురువుగారి దగ్గర శిష్యుడిగా చేరి ఇప్పుడు నన్ను ఎత్తుకుపోతావా, తల్లి లాంటి నన్ను అపహరిస్తావా అని ఏమండోయ్, మీ శిష్యుడిగా చేరినటువంటి వాడు నన్ను ఎత్తుకుపోతున్నాడు అండోయ్ అని కంఠాన్ని పెట్టి గుర్తుపెట్టేసింది. కానీ పదే రాశారండి రాయడం కూడా, కేవలం కంఠాన్ని పెట్టి వాడిని కనిపెట్టింది, అంత చీకట్లో మొత్తం ముఖమంతా కప్పుకున్నా సరే అనమాట. తమ శిష్య పురాభోత్వ, నీ శిష్యుడిగా మారి ఒకప్పుడు ఇప్పుడు నన్నే ఎత్తుకుపోతున్నాడు, రక్షించు అన్నది. వెంటనే గాలవుడు లేచాడు, కుటాహుటిని వచ్చాడు అక్కడ ఆకాశ మార్గంలోకి ఎగిరిపోయాను ఎప్పుడు నేను, ఎందుకని కైలాసానికి పట్టుకుపోతే వీడు రాలేడని రిమ్మున ఆకాశ మార్గంలోకి ఈ గురుపత్మిని ఎత్తుకుని ఎగిరిపోతూ ఉంటే ఆయన అంతకంటే వేగంగా నాకు ఎదురొచ్చి నాకంటే ముందు ఆకాశంలో ముందుకంటే నాకు ఎదురుగా వచ్చి చేతిలో కాసిన నీళ్లు తీసుకుని, మూర్ఖుడా నువ్వు కైలాసానికి కాదు వైకుంఠానికి వెళ్ళి నేను వదలను అని మీద నీళ్లు చల్లాడు. చల్లగానే ఢామ్ అనే శబ్దంతో కింద గొప్ప కూలి పెట్టిపోయాను. పడి పడగానే ఆయన నా దగ్గరకు వచ్చి, ఎంత శక్తి నీకు ధారపోసానరా, శిష్యుడు అని నమ్మానరా, శిష్యుడు అంటే కొడుకుతో సమానం, అటువంటి వాడి నా పత్నిని అపహరిస్తావా, అందున రజస్వలుగా ఉన్నప్పుడు అపహరిస్తావా, దీనికి శాశ్వతముగా నీకు శిక్ష వేస్తున్నాను. పక వృత్తి ఉపాశ్రిత్య వంచితో యతస్తయ తస్మాత్ పకస్త్వం భవిత చిరకాలన్న రాధమ, నువ్వు కొంగవైపో, కొంగ రూపంలో నన్ను వంచావు గనక, కొంగ మోసం చేసినట్టుగా మోసం చేసావు గనక బొగుడు వైపు అన్నాడు. పరదారని ఇష్టం లేదా నెత్తుకుపోయావు గనక కొంగ అయిపో అనగానే వెంటనే ఇతనికి జ్ఞానోదయం అయిపోయింది. శివుడు అప్పుడు ఇతనికి జ్ఞానోదయం ఇచ్చాడు. వెంటనే రెండు చేతులు జోడించి, మహాత్మా ఇది కావాలని చేసిన పాపం కాదు, శివలింగమును నేతితో అభిషేకించాక శుద్ధ జలంతో శుభ్రం చేయకపోవటం వల్ల నాకు ఈ దౌర్భాగ్య స్థితి వచ్చింది, అందుకే అభిషేకాలు చేసేటప్పుడు మహాత్ములను అడిగి ఎలా చేయాలో తెలుసుకోవాలి. చాలా మంది చూడండి శివలింగం పెరుగు పోసేస్తారు, ఆ పాలు పోసేస్తారు, శుభ్రం చేయకుండా ఉంచేసి కప్పుగా పెడతారు, మహాపాపం తెలుసా. ఆలయాల్లో అయితే చక్కగా శుభ్రం చేస్తారు, ఎలాగో అలంకారం చేస్తారు. ఈ ఇళ్లలోనే ఈ పనులు చేయకూడదు మనం. ఎప్పుడైనా శివలింగాన్ని పెరుగుతోటి నేతితోటి పాలతోటి అభిషేకం చేశాక మళ్ళీ నీళ్లు పోసి కడిగేసి అప్పుడు చక్కగా తుడిచి అలంకారం చేసి విభూతి పెట్టి కిరీటం పెట్టి బట్ట పెడితే అది అపూర్వమైన శక్తిని ఇస్తుంది. అప్పుడు మనం కైలాసాలు కట్టి ఇలా ప్రశ్నలు అంటాం, చిన్న లోపంతో నాకు శాపం వచ్చింది, నిజానికి నేను ఎప్పుడు ఇలా గురుపద్దులే కదా పరస్త్రీనే కన్నెత్తి చూడని వాడిని, ఈ మాయలో పడ్డాను, ఈ మాయ ఏమిటో నాకు అర్థమయ్యింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఈ కొంగ రూపంలో ఎలా ఉంటానగా, అయ్యయ్యో పొరపాటును శపించాను, నేను చేసింది పొరపాటే, అయినా క్షమిస్తున్నాను, నీకు శివుడి అనుగ్రహం వల్ల చావు ఉండదు, శాశ్వతంగా ఉంటావు, కానీ కొంగ రూపంలో ఉంటావు. ఇలా చాలా కాలం కొన్ని కల్పములు 14 కల్పములు గడవాలట, 14 కల్పముల పాటు కొంగ రూపంలో ఉంటావు. నువ్వు మహాత్ముడివి గనక, తపస్సు చేసిన వాడివి గనక, శివుడి గణములోంచి ఇక్కడికి వచ్చిన వాడివి గనక, కొంగ రూపంలో ఉన్న నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. బ్రహ్మదేవుడికి మిత్రుడివి, బ్రహ్మ దగ్గర విద్యను నేర్చుకుని బ్రహ్మకు కూడా సందేహాలు తీరుస్తావు, రాక్షసరాజు గారితో స్నేహం చేసి సత్సంగం చేస్తావు, నీచులకు కూడా సాయం చేస్తావు, ఇలా ఎన్నో పుణ్యములు చేస్తావు. ఆ తర్వాత కొంతకాలానికి నీ దగ్గరికి ఇంద్రజ్యుమ్ముడు ఒక అతను వస్తాడు, అతనికి నీ వీలున్నంత సాయం చేసేవంటే మాత్రం నీకు కొంగ జన్మ నుంచి విముక్తి వచ్చి మళ్ళీ కైలాసాన్ని గడిపోతుంది. ఇలా అనగానే నేను ఇక్కడే ఉండిపోయాను, నాకు తెలుసు చేసింది పొరపాటు, కానీ ఆ పొరపాటు బుద్ధిపూర్వకంగా చేయలేదు, ఈశ్వరుడి అనుగ్రహానికి పూర్తిగా పాత్రుడిని కాకపోవడం వల్ల ఈ అపకారం చేశానని తెలుసు. బుద్ధి నిగ్రహంతో కూడిన బుద్ధి జీవులకు అవసరం, అందుకని ఉపాసన చేయటమే కాక ఉపాసన శాస్త్రబద్ధంగా చేయాలని నాకు తెలిసింది. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఇప్పుడు మనందరం పూజలు చేస్తున్నాం, కానీ శాస్త్రబద్ధంగా చేస్తే లాభం, చెయ్యకపోతే ఫలితం ఉంటుంది, ఎక్కడన్నా ఇలాంటి తేడాలు రావచ్చు. అందువల్ల ఎవడో ఏదో చెప్పాడని పరిగెత్తి వెళ్ళిపోకండి. ఇంకేముంది, నువ్వు ఇలా కూర్చో, రాత్రి 12 దాకా కొండలిని శక్తిని ప్రచోదనం కొండలన్నా వీడు మా కొండలు, ఆ కొండలు అవుతాయి చూడండి. ఈ మధ్యన అలాంటి పిక్చర్లు తయారయ్యారండి, మా శిష్యులు ఒకడలా చేరట, కామధేను అంటాట, రాత్రిపూట 12 హఠాత్తుగా ఇంట్లో బయట కడతాట, చెప్పంట హఠాత్తుగా వాళ్ళ ఆవిడ్ని స్కూటర్ మీద ఎక్కించుకుంటూ వెళుతుంటే బైక్ మీద ఆకాశాలు వర్షం వచ్చేదిట, ఆగన్నట్టు అయిపోయిందిట, ఇంకేముంది నేను కామధేను అయిపోయాను అనుకున్నట్ట. ఇదిగో ఇలాగే భ్రష్టత్వం పొందించే కొన్ని చెబుతారు వెనకండి, కొంపలు ములుగుతాయి చివరి, ఏమి లేకుండా అయిపోతారు. పిచ్చి పిచ్చిగా మనకి శాస్త్ర విరుద్ధంగా చేస్తే తాత్కాలికంగా ప్రయోజనం వచ్చినా చివరికి వచ్చేసరికి లాభం లేకుండా అయిపోతుంది. ఈయనకంటే గొప్పవాడు మనం ఎటువంటి వాడండి, ప్రమథగణానికి వెళ్ళాడు, కేవలం నీటితో శుద్ధి చేయకపోవడం వల్ల ఇంత దెబ్బతిన్నాడు. అదే ఈయన బోయివాడు అయి ఉంటే వాడికి ఈ సమస్య వచ్చేది కాదు, ఈయన చదువుకున్న వయసులో పుట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. మనం అంతో ఎంతో తెలుసుకుంటే వచ్చే లాభం ఉంది. తెలుసుకో అసలు ఏమీ తెలియని పామరుడైతే, అంటే భక్త కన్నప్పనటువాడైతే, వాడికి ఏం తెలియదు, వాడికి పద్దేనో ఒకటి నద్దేనో ఒకటి, వాడికి మూర్ఖుడు, మూర్ఖుడు చేసే పూజని భగవంతుడు పెంచుతాడు, ఎందుకంటే వాడికి అస్సలు తెలియదు కనుక. మీరు అలాగానే కష్ట కష్టం చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, 4 రూపాయలు సంపాదించగలరు, అవసరమైతే కోర్టుని గదగద లాడించగలరు. ఈ లెవెల్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం పొరపాటు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమన్నాడంటే, అయితే బాగా పండితుడు అవ్వాలి, లేదా ఎందుకు మనకి పాపరుడు అవ్వాలి, ఈ మధ్యవాడికి వస్తుంది సమస్య. అయినా పర్వాలేదు, నాకు నమ్మకం, నా శిష్యులు మిమ్మల్ని నేను రక్షించగలను నాకు చెప్పి. కాబట్టి మహాత్మా, నీకు నేను సాయం చేస్తాను, నీ కీర్తి ఉద్ధరిస్తాను, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళేట్టు చేస్తాను. ఇక్కడే ఈ హిమాలయాల్లో కొంగగా ఉన్న నేను నా శక్తి ప్రకారం నీకు ఉపకారం చేస్తాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సలహా ఇస్తున్నాను, ఇంట్లో లింగములు పెట్టండి, వీలున్నప్పుడు నేతితో అభిషేకం చేయండి, అందులో ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు అభిషేకం చేసి తుడిచి జలంతో దాన్ని శుభ్రం చేసి ఇంట్లో పెట్టుకోండి అని కొంగగారు నాడీజకుడు చెప్పి, ఇప్పుడు నీకు ఎలా ఉపకారం చేయగలను అన్నట్ట. ఉపకారం చేస్తాను అని మళ్ళీ ఎలా ఉపకారం చేయగలను ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. నువ్వు ఉపకారం చేయమని మేము చచ్చిపోతా ఉన్నారు వీళ్ళు, అబ్బే మీకోసం కదా, నా కోసం కూడా మీకు ఉపకారం చేస్తే నాకు విముక్తి. కొంగగా ఉన్న నేను మళ్ళీ చక్కగా మృత్యుంజయ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చెబుతున్నాను, నాకు ఒక గొప్ప మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడు నాకంటే గొప్పవాడు. ప్రాకార కర్ణ నామాసౌ ఉలూక శివపర్వతే. శివపర్వతం మీద ఒక గొడ్లగోవ ఉంది, ఉలూకం అంటే గొడ్లగోవ. ఆయన పేరు ప్రాకార కర్ణుడు. ఈ ప్రాకార కర్ణుడు అంటే చెవిలో డబ్బలో ఉంటుంది, కనపడదు అన్నమాట. వాడు చాలా గొప్పవాడు, నాకంటే కూడా చిరాయువు ఆయన. ఈ ఇంద్రజుమ్నుడి గురించి అతను విన్నాడేమో, మార్కండేయుడికి 7 కల్పాలు, నాకు 14 కల్పాలు జ్ఞానం ఉంది, వాడు ఇంకా ఎక్కువ కల్పాలు ఎదిగినవాడు, అతని దగ్గరికి వెళదాం. ఆయన ఏమన్నా ఇంద్రజుమ్నుడి యొక్క దాన ధర్మాల విశేషాల గురించి చెబుతాడేమో, అలా చెబితే ఇంద్రజుమ్నుడికి ఉపకారం, మాకు ఉపకారం అవుతుంది అనగానే ఆ అబ్బాయి అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మార్కండేయుల వారు, తర్వాత ఈ నాడీ జబ్బుల వారు, వీరు ఇంద్రజుమ్న మహారాజు గుర్రంగా వారగా ఆయన పెట్టి బయలుదేరారు. ఈయన హుటాహుటిన శివపర్వతం దగ్గరికి వెళ్ళారు. హిమాలయాల్లో శివపర్వతంలో గొప్ప పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే గొడ్లగొంబ గారు ఈ ముగ్గురికి స్వాగతం చెప్పింది. ఇంద్రజుమ్నుడి గురించి నీకు తెలుసా అంటే, ఇంద్రజుమ్నుడి గురించి నాకు తెలియదు, ఆయన దాన ధర్మాలు చేసినట్టుగా. నేను ఇప్పటికీ 28 కల్పములు గుర్తుపెట్టుకున్నాను. 28 మార్కండేయుడిది 7 కల్పాలు, కొంగగారికి 14 కల్పాలు, ఈయన 2 14, 28 కల్పములుగా బతుకున్నట్ట. అన్నీ తెలిసినాయి. 28 కల్పముల క్రితం ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో తెలుసు, ఎవడికి ఈయన అట్టు పెట్టాడో, ఎవడు ఈయన అట్లు అక్కున్నాడో కూడా తెలుసు. ఇప్పుడు ఇంద్రజుమ్నుడు తన పేరు గురించి తెలియకపోయినా ముందు ఆశ్చర్యం కలిగింది, విస్మయం కలిగింది. ఓహరి దేవుడో, మార్కండేయుడు గురించి తెలిసింది ఆయన ఆయువు ఏమిటో, మా నాడీ జంగుల వారి ఆయువు ఏమిటో తెలిసింది, ఆయనకి అంత ఆయువు ఎలా వచ్చిందో ఏమిటో, నీకు 28 కల్పముల పాటు జీవించడానికి ఏ శక్తి ఉపయోగపడింది, ఇంత ఆయువు ఎలా పొందావు, ఇంత ఆయువు అంటే 28 కల్పములు జీవించిన నువ్వు ఈ దరిద్రపు గొడ్లగోవ రూపం ఎత్తడం ఏమిటి, జుగుప్సాకరమైన ఈ గొడ్లగోవ రూపం ఏమిటి, మనం ఆలోచించండి. మరి 28 కల్పములు బతికట్ట, కానీ రూపం చూస్తే గొడ్లగోవ రూపం, ఈ రూపం ఎలా వచ్చింది. కొంపదీశ నువ్వు కూడా ఏదన్నా గురువు గారి దగ్గర హాస్టల్లో ఉంటున్న అబద్ధమాడేవా, ఏమిటి ఏదన్నా చిన్న చిన్నగా పొరపాటు చేసావా అని అడిగాడు. లేదండి, నేను మహాశివ పూజ చేశాను, అంత శివ పూజ చేసి ఆయువు పొందాను, కానీ ఒక ముని శాపం వల్ల ఈ జుగుప్సాకరమైన రూపం వచ్చింది. నా కథ కూడా చెబుతాను రండి. పూర్వం నేను వారణాసి నగరంలో వశిష్ఠ గోత్రంలో జన్మించాను. వశిష్ఠుడు మా అందరికీ మూలకారకుడు. ఆ జన్మలో నాకు ఘంటుడు అని పేరు, ఘంటహ అని పేరు పెట్టారు, పరమశివ భక్తుడిని. నేను శాస్త్రాలు బాగా చదివాను, చదివి అన్నిటికంటే శివుడికి బిల్వదళం అంటే ఇష్టం అనుకుని అఖండ బిల్వదళములతో పూజించాను. అఖండ బిల్వదళం అంటే ఏమిటి, బిల్వమునకు 3 ఆకులు ఉంటాయి తెలుసు, త్రిదళం. కొంతమంది ఆకులు తుంచుతారు, అలా అటు ఇటు ఉన్న దళములు తుంచకుండా ఒకే రకంగా ఉన్న అఖండ బిల్వదళంతో పూజ చేయాలట. ఇదే బిల్వదళం అనుకోండి, కాసేపు దానికి 3 ఆకులు ఉంటాయి. కొందరు ఏం చేస్తారు, 3 ఆకులతో కలిపి పూజ చేస్తారు. అలా కాకుండా కొందరు ఈ ఆకు తీసి మధ్యలో ఉన్న ఆకుతో పూజ చేస్తారు. ఇలా విడగొట్టి లక్షపత్రి కోసం పూజ పాడు చేసుకుంటారు. ఏ ఆకు తుంచకుండా 3 దళములు ఉన్నటువంటి దళమును అఖండ బిల్వము అంటారు. లేదా పీకితే ఏమవుతుంది, ఖండ బిల్వం. ఈయన నిరంతరం అఖండ బిల్వదళములతో అర్చన చేశాడు శివుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి 100 సంవత్సరముల పాటు నువ్వు నన్ను అఖండ బిల్వదళములతో పూజించావు, నేను మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకో, నువ్వు కోరింది ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు నేను ఆనందపడిపోయి, నాకు ముసలితనం ఉండకూడదు, చావు ఉండకూడదు అనగా, అలా అయితే నీకు చాలా కాలం పాటు 28 కల్పముల కంటే ఎక్కువ కాలం జీవించేటటువంటి వరం ఇస్తున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇంత ఆయువు ఉంది కదా అనుకుని అహంకరించవు, ఎవరికి బాధ మాత్రం కలిగించవు అనగా అలాగే అంటే అన్నట్టు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. నేను మానవ లోకంలో ఇంత ఆయువును పొందినవాడిని నేనే అయ్యి ఉంటాను. భూషా కాలంలో 28 కల్పముల కంటే ఎక్కువ జీవించి ఆయువు పొందాను. ఈ అయువు పొంది ఆనందంగా జీవిస్తున్న నాకు హఠాత్తుగా యవ్వనం అంకురించింది. అంటే ఆ కాలంలో ఎక్కువ కాలం జీవించడం వల్ల ఇప్పటి వల్ల 16 ఏళ్ళకి యవ్వనం కాదు, చాలా సంవత్సరాలు గడిస్తే కానీ నవ యవ్వనం వచ్చేది కాదు. లక్ష ఏళ్ళు అయ్యి అనుకోండి, అటువంటి వాడికి కనీసం 25 సంవత్సరాలు గడిస్తేనే యవ్వనం కింద ఎక్కడ. ఇప్పుడు వాడికి యవ్వనం ఎక్కడ గడిచింది అండి? 16 ఏళ్ళు వస్తేనే ముసలాడు. ఇంత ఒట్లో గొప్ప కళ్ళతోడు నేను చదువుకుంటున్నానండి, పరీక్ష అవుతానంటే ఇలా చూస్తున్నాను. అది దుట్టే ఉండడం లేదు 25 ఏళ్ళకి. చాలా మంది దృష్టి వాడికి 25 ఏళ్ళు అంటే తెలియదు. ఈ మధ్యన పాపం ఒక అమ్మాయి పెళ్లి చూపులు అంటే మా పీఠంలో ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు. అమ్మాయికి 12 ఏళ్ళు ఉన్నాయి. అమ్మాయిని పీఠంలో కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు కోసం చూస్తుంటే ఇంత ఒక ఆయన వచ్చాడు. ఇంత ఈ పెళ్లి కూతురు అంకుల్ పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడండి? వాడు పెళ్లి కొడుకు అది ఎత్తు జుట్టు లేదు, ఊడిపోయేది కాప ముఖం చూస్తారు అయిపోయింది. వాడు ఎంత చేసేవాడు 30 ఏళ్ళే, ఎవడికి 24 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు అనుకోండి, 6 ఏళ్ళకే వాడు చూస్తే అంకుల్లో ఉన్నాడట. అంకుల్ కాదు అసలు తాతగారు తెలియదు అంతకంటే ఉషా, వాడు ముసలాడులో ఉన్నాడు. చాలా మంది ఇప్పుడు ఏంటో కొన్నాళ్ళు చూస్తే అసలు వాడు కొన్నాళ్ళు ఏమండి ఆ గొడవ గొప్ప చూపులు అనేది అంత కళ్ళదోడి వాడి కనం కాకపోతే. అంటే కొంచెం బాగా క్యారెట్లు గ్యారెట్లు తిని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. ఎంతసేపు చిన్నపిల్లలకి వాట్సాప్లు, ఎంత పిల్లలు వాడు చూస్తే ఎంత అయినా సరే వాడికి ఫోను వాడు టీవీ ఇలాగే చూస్తూ ఉంటే అవైపోతుంది. గుట్లు చూసి 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 కళ్ళు దెబ్బతిరేస్తాయి. పిల్లలకి నడక లేదు, వ్యాయామం లేదు, ఆటలు లేవు, పాటలు లేవు, కోతి కొమ్మచ్చు లేవు. అసలు చెట్లు ఎక్కడున్నాయి కోతి కొమ్మచ్చులు అంటానికి? ఇంట్లోనే కోతి వేషాలు, సుప్రాజ వేషాలు. అందులో కాస్త పిల్లలకి ఎక్సర్సైజ్ నేర్పడరా. ఏ అప్పుడు ఇంట్లో కూర్చోడం కాకుండా నడక నేర్పాలి, కరాటే నేర్పాలి, మంచి అద్భుతంగా నడపడం నేర్పాలి. నాతో రోజు 25 ఏళ్ళు నడవండి, ఎంత ఆకలి వేస్తుందో అడగండి. పంచకులశ యాత్ర అంటాం 5 గజాలు, ఎంత చేసి క్రోస్ కాదు 5 గజాలు నడిచి అమ్మా గురువు గారు పంచకులశ యాత్ర అయిపోయిందా అండి అంటే ఏంటి 5 గజాలుగా అదే పంచకులశ యాత్ర. మళ్ళీ 5 గజాలు నడిచిన తర్వాత ఓ మినరల్ వాటర్, మళ్ళీ 5 గజాలు ఎంత చేసి 5 గజాలు నడిచాక అమ్మా 4 ఇడ్లీ, ఆ తర్వాత మళ్ళీ 5 గజాలు నడిచాక ఎంత కాఫీ, ఆ తర్వాత బోర్న వెట, ఆ తర్వాత అదేమిటి బొండాలు, కొబ్బరి బొండాలు. ఈ బొండాలు అయితే బొండాలు ఒక ఏమవుతారు, చివరికి నడిచేది ఏముంది కాళ్ళు నొప్పి, నీరసాలు వచ్చి పడిపోతాయి. కాబట్టి చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా నడిపించాలి, వ్యాయామం చేయించాలి, ఆడించాలి, పాడించాలి. పాతకాలం వాళ్ళందరూ హుషారుగా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్రవాళ్ళు మాత్రమే ముసరాడలో ఉన్నారు. కారణం ఇదన్నమాట, సరైన ఆహారం పెట్టండి, కల్తీ నుంచి శాంతిని పెట్టి తీసుకురండి. ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈయన కొంచెం నవయవ్వనం చాలా గాత్రకు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆ కాలంలో దేవరుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయనకి సుదర్శన అని ఒక కూతురు పుట్టింది. వారు చాలా సుందరి అమ్మాయి, ఆ అమ్మాయి నవయవ్వనంలో గడువు పెట్టింది. ఈయన చూశాట వెంటనే పరుగు పరుగున వెళ్ళి మహాత్మా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, పరమ సుందరి ఆవిడ అనగా ఆయన వీడు చూసి తొందరపడి అలాగే అన్నాడు. తీరా ఇచ్చేస్తాను నా కూతురు నీకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన వెంటనే ఇతని భార్య వచ్చి ఏమండి ఆ కుర్రాన్ని చూసారా, మనిషి అంటే కాస్త యవ్వనంలో ఉన్నట్టు కనబడుతున్నాడు కానీ నల్లగా ఉన్నాడు, కొంచెం కళ్ళు కూడా ఉబికి వచ్చాయి, అంత అందంగా లేడు అన్నది. ఈ అమ్మాయిని పిలిచాడు ఆయన, అమ్మాయి ఈ కుర్రాడు ఎవడో వచ్చాడు, ఈ కుర్రాడు నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, వాడి పేరు గంటట, బాగా చదువుకున్నట్ట, ఆయువు కూడా ఎక్కువట, నేను తీరా తొందరపడి నేను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను, నీకు ఇష్టమేనంటే నా గొంతు బాబు నాకు తెల్లగా ఉండే పద్మాకర్ గారు లాంటి వాడు కావాలి, ఇలాంటి నల్లని కుర్రాడు నా గొంతు అడిగా. ఇది ఎక్కడ కొనండి, అందరూ నల్లవాళ్ళు వద్దంటే ఎలాగండి పాపం, నలుపులో నాణ్యం అంటే ఎంత అందం అనుకుంటారు అసలు. నలుపు అంటే నల్లగా ఉన్నవాడు ఎండలో కడితే మాడిపోతారా, అదే ఎర్రగా ఉన్నవాడు ఎండలో కడితే తేడా వస్తుంది, అది తెలియదు పాపం వేరే పిల్లకి వద్దని. దాంతో భార్య ఏమంది, నదేయస్వైత్వయా కన్యా విరూపాయేతి చాక్రహత, నల్లగా విరూపంగా ఉన్న వీడికి మన అమ్మాయి ఇవ్వడానికి వీళ్ళేది ఇచ్చేవంటే నేను నా పిల్ల చచ్చిపోతాం, నీకు కూడా ఇంత విషం పెడతాం అన్నారట. ఇంకా భార్య అలా అన్నాక ఏం చేస్తాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా మాట ఇచ్చాను పెళ్లి చెయ్యాలి, అయినా ధర్మశాస్త్రం ఏమంటుందంటే తాంబూలాలు పుచ్చుకోకపోతే అది పెళ్లి కాదట, తాడి కట్టే ముందు దాకా కూడా మంత్రం సక్రమంగా చదవకపోతే పెళ్లి కాదట, ఇవన్నీ ఏమో తీసుకున్నాడు ఆయన మొత్తం మీద. ఏంటి ధర్మశాస్త్రంలో చదువుకున్నాడండి, కాబట్టి ఈ పిల్లలు ఇస్తానని మాట తప్పితే నష్టం లేదనుకుని, ఏమో నీకు నా అమ్మాయిని ఇవ్వడం లేదు, మా అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తానన్నాడు. ఈయనకి మండిపోయింది. ఏమండి మాట ఇచ్చారు కదా అంటే, సప్తపది అయిన తర్వాత కూడా మాట తప్పి అధికారం రాకుంది అన్నాడు. ఇద్దరు కలిసి 7 అడుగులు నడిచిన తర్వాత కూడా నేను వద్దనుకుంటే పెళ్ళి రద్దు చేసుకోవచ్చు, ఇదిగో కావాలంటే చూడు బృహస్పతి చెప్పాడు అనగానే, ఈ బృహస్పతి ఒకడు నా కోసం ఇలాంటి శాస్త్రాలు వేశాడు, నా పెళ్లి తప్పించేశాడు అని కసికెళ్ళి, ఈ కుర్రవాడు పదే పదే మా అమ్మాయిని అడిగి అగ్రపడుతున్నాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ఈ కంఠుడు అనేవాడికి ఆశగా ఉంది, పైగా వాడి దగ్గర శక్తులు కూడా ఉన్నాయి, శివుడి అనుగ్రహం పొంది 28 కల్పాలు జీవిస్తాడట, ఇలాంటి వాడి నుంచి నా కూతుర్ని రక్షించుకుంటే మంచిదనుకుని ఈయన ఏం చేశాడు, ఒక శుభముహూర్తంలో తన శిష్యుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం చేసి పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాడు. అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత 1 గంట మధ్యలో ముహూర్తం అది. ఇది వీడికి తెలిసింది. ఆ రాత్రి అందరూ ఎవరి పెళ్లి ఏర్పాట్లు వాళ్ళు ఉండగా మారువేషం వేసుకుని తన అదృశ్య శక్తితో శివుడి అనుగ్రహం ఉండడం వల్ల ఉన్న మహిమలతో ఈ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఏకాంత ప్రదేశానికి పట్టుకుపోయాడు. ఆ అమ్మాయి బాబు వదిలి ఏడుస్తూ ఉంటే వినిపించుకోకుండా బలాత్కారంగా తాడి కట్టేశాడు, బలాత్కారంగా అనుగ్రహించేశాడు. దాంతో ఆవిడ పొద్దుటే పైనుంచి కింద గురుకు చావడానికి సిద్ధపడింది. చావందని గట్టిగా పట్టుకున్నాడట. ఎంతలో తండ్రి గారు వచ్చాడు వెతుక్కుంటూ ఈ అమ్మాయిని. నీచుడా నిశాచర ధర్మంతో అంటే రాక్షసుడి యొక్క ధర్మంతో నా కుమార్తెను ఎత్తుకుపోయావు, బలాత్కారంగా వివాహం చేసుకున్నావు, దీనికి ప్రతిగా నువ్వు నిశాచరుడి వైపు అని చెప్పించాడ. తస్మాన్ నిశాచర పాప భవత్వం అవిలంబితం, ఆలస్యం లేకుండా నువ్వు నిశాచరుడి వైపు. నిశాచరుడు అంటే రాత్రిపూట తిరిగే రాక్షసుడు. రాక్షసుడు రాత్రిపూట తిరుగుతారు కాబట్టి రాత్రిపూట తిరిగే వాళ్ళంతా నిశాచరుడి. ఒక్క గస్తీ కాసేవాళ్ళు మొదలైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రాత్రిపూట తిరగకూడదని చేస్తారు. ఏ సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు ఉద్యోగాన్ని పక్కన పెడితే అనవసరంగా రాత్రిపూట తిరిగితే వాళ్ళంతా రాక్షసులే కొడతారు వచ్చే దమ్ములో. ఇప్పుడు ఎలాగో నిశాచరుడు అనుకోండి, ఏంటో 1 గంట దాకా కూర్చుని టీవీ దగ్గర ఏమిటి చూసేది, అక్కడ ఏమి ఉండదు, అక్కడ వీడి వాహానికి సాధించేది ఉండదు, అలా కూర్చొని చూడడం అనమాట. నేను ఒకసారి ఆశ్చర్యపోయి అందులో కొట్టుకోవడం తిట్టుకోవడం, ఒక వ్యక్తి 100 మందిని కారులు బైకులు ఎక్కిస్తున్నాడు, ఆ హీరో గారు ఇక్కడ పిలవండి, కారు వద్దు ఈ శేషా ఎత్తలేడు, గట్టిగా నాతో పరిగెత్తలేడు, వాడు డుబ్బు డుబ్బు డ్యాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఒకటి భ్రమ, ఇలా అంటాడు ఓ ఫోటో తీస్తారు, మళ్ళీ ఇలా అంటాడు ఇంకో ఫోటో తీస్తారు, ఇవన్నీ పక్కన పెడితే వాడు అలా అలా ఎగురుతున్నాడు అనుకుంటారు, ఇక్కడ నుంచి ఎగిరికి ఎందుకు దిగుతే వాడు కాళ్ళు తిరిగి మళ్ళీ అమెరికా వాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి వాకాళ్ళకి, గట్టిగా నాతో నడవలేడు హిమాలయాలు, మీరేమో తెలియక 1,000 రూపాయలు టికెట్లు కొనుక్కుని అమ్మ బాబో ఎంత బాగుందో అనుకోవాలి. ఇంత పిచ్చ మనకి కలిగించేసి మనం నిశాచరులు చేస్తున్నారు. ఇలా నిశాచరోభవాలుగానే వెంటనే వీడు కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో కడిగి ఏడ్చి, ఏమిటోనండి నా కర్మ, పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది, అమ్మాయి వద్దనేసరికి పట్టుదల పెరిగింది, ఇప్పుడు నేను ఎలాగైనా పెళ్లి చేసుకున్నాను కనుక నీకు అల్లుడైపోయాను, నన్ను క్షమించు బావో అని ఏడ్చాట. మహాత్ములు కదా వాళ్ళు, ఈ అమ్మాయిని వెంటనే ఒక మడుగులో ముంచారు. ఆ మడుగులో ముంచినటువంటి వాడు మళ్ళీ యథాప్రకారంగా కన్యలు అవుతారు. ఆ మడుగు ఇప్పటికి కూడా బదనీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సరస్వతీ నది పుట్టిన ప్రాంతం. ఆ సరస్వతీ నది పుట్టిన చోట పండరాయి దగ్గర కనుక స్నానం చేస్తే ఎటువంటి దోషం ఉన్నా సరే మహాభయంకరమైనటువంటి ఈ పరస్త్రీ గమనము పరపురుష గమనము ఇటువంటి పాపాలన్నీ పోయి వాడు శివుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాడు. అంత గొప్ప స్థలం అక్కడ నుంచి తన కుమార్తెను తిరిగి గంగగా మార్చుకుని ఆ తర్వాత వీడి తీసి తిరిగి నేను శపించాను, ఆ శాపం నుంచి నిన్ను ఎవరు రక్షించలేరు, కాకపోతే నిశాచరుడు అనే శబ్దములకు చాలా అర్థాలు ఉన్నాయి, రాక్షసుడిగా కాకుండా రాత్రిపూట మాత్రమే కళ్ళు కనిపించే గొడ్లగోపగా మారిపో, చాలా కాలం అలాగే నువ్వు ఉంటావు, శివుడిచ్చిన వరం వల్ల 28 కల్పముల కంటే ఎక్కువ జీవిస్తావు. అలా కొంతకాలం గడిచాక ఇంద్రచమ్ర మహారాజు గారు నీ దగ్గరకు వస్తాడు, ఆయనకి యథాశక్తిగా సాయం చేయి, ఆయనకి సాయపడితే నీకు గొడ్లగోప రూపం పోయి పూర్వపు ఘంట అని పేరు కలిగిన విప్రరూపం వస్తుంది అన్నాడు. ఇదిగో తపస్సు చేసిన వాడిని, జ్ఞానం కలిగిన వాడిని, శివానుగ్రహం పొందిన వాడిని, 28 కల్పాల తర్వాత కైలాసానికి పోవలసిన వాడిని, ఇదిగో గొడ్లగోపరై అల్లాడిపోతున్నాను, రాత్రిపూట తప్ప పగలు కళ్ళు కనపడవు నాకు, అందుకే నన్ను నిశాచరుడు అంటారు. ఇంతకీ ఈ ఇంద్రజమునుడి గురించి ఆయన చెబితే విన్నాను తప్ప ఈయన చేసిన దాన ధర్మాల గురించి నాకు తెలియదు అనగానే, అయ్యో నీకైనా నా ధర్మాల గురించి తెలుస్తుందేమో, నేను చేసిన దానం ధర్మము పుణ్యము వీటి గురించి నువ్వు వర్ణిస్తే తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు అనుకున్నాను, నీకు తెలియదా, అయితే నేను వెంటనే ఈ ఎత్తుకొండంలో దూకి చచ్చిపోతాను అన్నాడు. మాట్లాడితే ఇదొకటి, మాట్లాడితే పుట్టింటికి పోతానని కొంతమంది కుదిరించినట్టుగా ఇంకేముంది, నువ్వు దూకితే నీతో నేను దూకుతాను అన్నాడు మార్కండేయుడు. నీకు సాయం చేయకపోతే నేను దూకుతాను కదా అన్నాడు ఆయన. ఆ మార్కండేయుడికి అతనికి సాయం చేయకపోతే నేను దూకుతాను అన్నాడు రాణిజంగుడు. అప్పుడు ఈ గొడ్లగోప గారు, కంగారు పడకండి, మరి నాకు తెలియదన్నాను కానీ ఈయన చేసిన దాన ధర్మముల గురించి తెలియని వారు ఉండనలేదుగా, నాకంటే కూడా గొప్ప ఆయువు కలిగిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గారు ఒక గ్రంథ, ఆ గ్రంథ గారు ఈయనకంటే నాకంటే అందరికంటే గొప్పవాడు, ముందు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన గంధమాదన పర్వతం మీద ఉంటాడు అని వీళ్ళందరినీ వెంటబెట్టుకుని గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఇంద్రజమునుడు, ఏమండి గ్రంథగారు గ్రంథగారు నన్ను ఇంద్రజమునుడు అంటారు, నా దాన ధర్మముల గురించి నా మహిమ గురించి మీకేమైనా తెలుసా, మీకు తెలిస్తే మళ్ళీ నేను బ్రహ్మలోకానికి వెళ్తాను, భూలోకంలో ఎవరైనా నన్ను గుర్తించి నా దాన ధర్మముల గురించి వర్ణిస్తే నా కీర్తి భూమి మీద ఉన్నట్టట, అలా ఉంటే తిరిగి బ్రహ్మలోకానికి వస్తామని బ్రహ్మ అన్నాడు. అందుకే అడుగుతున్నాను, నా గురించి మీకు తెలుసా అనగా, లేదండి నాకు కూడా నీ పేరు తెలుసు కానీ నీ దాన ధర్మాలు గొప్పతనం గురించి తెలియదు, నేను వినలేదు, నేను 56 కల్పముల కాలం నుంచి ఇక్కడ జీవించున్నాను, ఆయన 7, ఈయన 2 బంధాలు, ఈయన 2 బంధాలు 28, ఈయన ఇప్పుడు 28, 56 కల్పములు అంటే కానీ ఇంద్రజమునుడి కీర్తి నాకు తెలియదు అనగా, ఇంద్రజమునుడు అయితే నేను చచ్చిపోవలసిందే, కానీ చచ్చే ముందు అసలు విషయం చెప్పు, నీవు ఎంత గొప్పవాడివి, 56 కల్పములు అనేది అసలు వినలేము, అంతకాలం నుంచి జీవిస్తున్న నీవేమిటి, ఈ కర్మయోగం ఏమిటి, ఇలా గ్రద్ద కావడం ఏమిటి అనగా, అప్పుడు ఆ గద్ద చెప్పింది, నేను ఒకప్పుడు కోతిగా పుట్టాను, కోతి అంటే చపలత్వం కలిగింది, ఇటు నుంచి అటు అటు నుంచి అటు దూకుతూ ఉంటుంది, చాలామంది మనస్సులు కోతిలేనండి, అందుకే మనస్సుని కోతితో పోలుస్తారు. ఒకనాడు ఒక శివాలయంలో తిరుగుతూ ఉండగా ఆ శివాలయంలో కొంతమంది కొబ్బరికాయలు కొట్టడం కనబడ్డాయి, కొబ్బరికాయలు అరటి పొడి ఇలాంటివన్నీ వాటిని అపహరిస్తూ తింటూ అక్కడే ఒక చెట్టు మీద గడిపేవాడు. ఆ శివాలయం దగ్గర పెద్ద మారేడు చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఉన్నాయి, అక్కడ చాలా కాలం గడిపాడు. వసంత ఋతువు వచ్చింది, వసంత ఋతువులో చతుర్దశి తిథి వచ్చింది, పైగా అదృష్టవశాత్తు అది వసంత ఋతువు, ఆ రోజు చతుర్దశి, హస్తానక్షత్రం కూడా వచ్చింది. హస్తానక్షత్రంతో కూడిన చతుర్దశి అంటే ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అని మరి శివపురాణం చెబుతోంది, అదే ఇక్కడ చెప్పారు. మరి పైగా యోగం కూడా హర్షణం అనే యోగం అది, చైత్రమాసం శుక్లపక్షం చతుర్దశి హస్తానక్షత్రం హర్షణ యోగం, మీకు తెలుసున్నదిగా పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు అని 5 ఉంటాయి, అందులో తిథి చతుర్దశి, నక్షత్రం హస్త, ఇంకా యోగములలో హర్షణం అనే యోగం, ఈ యోగాలన్నీ కలిసి వచ్చినారు. ఆ రోజున ఆ శివాలయంలో శివుడికి డోలోత్సవం ఏర్పాటు చేశారు. డోల అంటే ఊయల, ఒక చక్కని బంగారపు ఊయల ఉంది ఆలయంలో, ఆ ఊయలలో శివపార్వతుల యొక్క ఉత్సవ మూర్తులు పెట్టి అందులో దానికి వెనక ముందు తాడు కట్టి మెల్లిగా ఊపేవారన్నమాట, వాడు ఊపి శివలింగాన్ని కింద పడేయడం కాదు, ఉత్సవాలు ఉత్సవ మూర్తులు కింద పడకుండా చాలా జాగ్రత్త వహిస్తూ అలా ఊపేవారన్నమాట. ఎంత చక్కదండి ఆ డోలోత్సవం, తిరుపతిలో చూసే కదా మీరు స్వామివారిని చక్కగా అందులో పడుకోబెట్టి ఆ కృష్ణుడిని అమ్మవారిని జోచ్యుతానంత అలాగే శివుడికి కూడా అనమాట, శివుడికి కూడా డోలోత్సవం చాలా ఇష్టం, ఆయన పడుకోబెట్టి మెల్లగా గానం చేయాలి మృదువుగా అనమాట,
నిదురపోవయ్యా నిటలాక్ష నీవు.
నిటలాక్ష ఆయన నిద్రపోవాడ.
నిదురపోవయ్యా నిటలాక్ష నీవు, నీ కళ్ళ మీదకి నిద్రరా నీవు.
జ్వాలపాటు కొందరు పాడితే నిద్ర వస్తుంది, కొందరు జ్వాలపాటు పాడితే నిద్రపోతున్నవాడు డామర్ లేదు పడిపోతాడు. బాబా నిజమే, మాకు ఒకసారి ఎలా పడుకున్న చోట నిద్రపోతూ ఉంటే ఓ చంటి పిల్ల నేను ఉయ్యాల్లో పెట్టి ఊపుతుందో కావిడ. ఏమిటో యుద్ధం జరుగుతుంది వరకు లేదు చూస్తే యుద్ధం కదా జ్వాలపాటు. అది నాకేమనిపించింది అంటే ఊడు పడ్డలు కొట్టుకుంటారేమో అని కంగారంటాను. నేను రైల్లో కూడా అలాగే కట్టేసుకుంటాను వాడు భర్తలకి ఇలాగే. ఆ రైలే ఒక ఎర్త్ వాళ్ళకి, దాంట్లో ఒక వ్యర్థం, ఈ వ్యర్థకి ఈ వ్యర్థకి కంటే మధ్యలో పిల్లలు పడుకోబెట్టి ఊపుతూ ఉంటే ఆ కర్మగారు మనకి ఆ వ్యర్థ పక్కన సీట్ వచ్చిందంటే వీడు లేచినప్పుడు నిద్ర రాదు. ఇక వాళ్ళ ద్వారపాటు కనుక మహామధురుడు అంటే అసంతాదనమాట. గానం గంధర్వగానం రాళ్ళు కరిగించే గానం, ఘంటసాలు అయితే కరిగిపోయిన నీటిని రాళ్ళుగా మార్చే గానం అనమాట. అదృష్టం అక్కడ వాళ్ళు మాత్రం మృదు మధురంగా గానం చేస్తున్నారు అన్నమాట. అందులో ఉత్సవ గుర్తులతో పాటు బంగారపు లింగం కూడా పెట్టారట, సువర్ణ లింగం కూడా పెట్టారు. నేనేం చేశాను, వాళ్ళంతా అలా ఊపుతూ ఎత్తులో హారతి ఇవ్వడానికి పక్కకి వెళ్ళారట, హారతి ఇవ్వడానికి. ఇది కూడా ఒక విచిత్రమే. సాధారణంగా ఉయ్యాల్లో పెట్టిన తర్వాత ఊపుతున్నప్పుడు అన్ని ఏర్పాటు చేసుకోవద్దండి, అక్కడ హారతులు నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. కొంతమంది మహానుభావులు ఉంటారు హారతి అంటే అప్పుడు బయలుదేరుతారు. హారతి పాత్ర ఎక్కడ, హారతి పాత్ర ఎక్కడ, గంట ఎక్కడ, ఇంకోటి ఎక్కడ, అగ్గిపెట్టి ఎక్కడ. ఈలోపు ఈ కార్యక్రమం అంతా మధ్యలో గంట వేస్ట్. నిత్యం జరిగే పనులే ఎప్పుడు గుర్తుండదు అన్నమాట. చెప్పు నీళ్ళు తేరు ఎవడ అదృష్టం వాడిని. అలాంటి వాడు దొరికినటువంటి గురువు గారు మహా అదృష్టవంతుడు వాక్యవంతుడు. ఆ పూట కర్మయోగం వల్ల హారతి పాత్ర తేలేదు, నైవేద్యం తేలేదు. అందుకని ఎవడు వాడే ఈ గంట ఎక్కడుంది, హారతి ఎక్కడుంది, కర్పూరం ఎక్కడుంది అని పరిగెత్తాడు. పరిగెత్తినాడు ఒకడు రాడు. ఇప్పుడు ఈ కోతి వచ్చింది ఇక్కడికి. ఈ ఉయ్యాల మీద డామ్ డామ్ దూకడం మొదలెట్టింది. దూకుతూ ఉంటే ఉయ్యాలు ఊగడం మొదలెట్టింది. ఉయ్యాలు ఎక్కువ ఊపుతుంది అన్నమాట. అందులో ఇది కొంచెం మంచి దృఢమైన కోతి. కొన్ని కోతులు చూస్తే భయం వేస్తుందంటే మన విధానంటే ఏ అని మీద కొత్త దిక్కుమాలు పడిన వీటికి. ఈ కోతిలా ఉయ్యాలు ఊపుతోంది, శివుడు ఆ ఉయ్యాలలో ఊగుతున్నట్ట. కోతి గారి యొక్క కిచకిచే ఆయనకి గంధర్వ గానం. తోకతలు ఊపుతూ ఉంటే అది ఉయ్యాల ఉత్సవం, దోరోత్సవం అన్నమాట. ఇంతలో ఈ జనాలందరూ హారతి పట్టుకొచ్చారు, కోతిని చూచారు. చిచ్చి ఈ లింగం ఎత్తుకుపోతున్నామో అది కర్రతో బెదిరిస్తూ ఉంటుంది మంది అనేసరికి రెచ్చిపోయి కొంతమంది కర్రతో చుట్ట కొట్టేశాడు నాలుగు వైపుల నుంచి. పాపం కింద కూడా చచ్చిపోయి వజ్రంలా కఠినమైన దెబ్బలు తిని కోతి రూపంలో ఉన్న నేను కింద పడి చచ్చిపోయాను. నా కర్మయోగం. కానీ అప్పుడు జరిగిందో తపాష. నేను వసంత ఋతువులో చైత్రమాసంలో చతుర్దశి నాడు, శుక్ల చతుర్థి నాడు, పైగా ఆ రోజు హస్తానక్షత్రం ఉండగా హర్షణ యోగంలో శివుడికి డోలోత్సవం చేసిన పుణ్యం పొందాను. కావాలని చేయకపోయినా కోతి రూపంలో ఊపడం వల్ల శివుణ్ణి ఉయ్యాల్లో పెట్టి ఊపిన మహాపుణ్యం లభించింది. ఇక్కడ చెప్పాడు ఆయన, గుర్తుపెట్టుకోండి, వసంత ఋతువులో రేపు రాబోతుంది చైత్రమాసం ఉగాది అవునా, ఆ రోజుల్లో చతుర్దశి నాడు కుదిరితే హస్తం వస్తూ వస్తూ రాబోయే పర్వడా, చతుర్దశి నాడు ఉయ్యాల్లో పెట్టి శివుణ్ణి ఊపితే అటువంటి వాడు ఎటువంటి నీచుడైన శివానుగ్రహం పొంది అఖండమైన ఆయువు పొందుతాడు. చాలా గొప్ప ఆయువు మనకిస్తుంది. కాకపోతే దాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు ఆ పుణ్యం వల్ల నేను కాశీరాజు గారైన ఒక మహారాజు గారికి కొడుక పుట్టి, కాశీరాజు గారికి కొడుక పుట్టాడు. ఏది కేవలం ఊయల ఊపిన పుణ్యం వల్ల, ఈ ఊయల పుణ్యంతో కాశీరాజపుత్రుడిగా పుట్టాను. అప్పుడు నాకు కుశధ్వజుడు అని పేరు. నాకు పూర్వజన్మ గుర్తుంది. నేను కోతిని వట్టి చొప్పనాతిని అయినా సరే శివుడికి డోలోత్సవం చేశాను పొరపాటున. ఆ సమయంలో భక్తులు కొట్టిన కర్ర దెబ్బలకి చచ్చిపోయాను, పోతే పోయాను. కోతి శరీరం విడిచిపెట్టి ఈ మహారాజ వంశంలో పుట్టాను. ఇప్పుడు రాజునవుతున్నాను, కుశధ్వజుడు అవుతున్నాను అనుకున్నాను. నేను బాల్యం నుంచి శివార్చన చేశాను. అన్ని అర్చనలోకి నాకు ఈ డోలోత్సవం నచ్చింది. ఎందుకంటే దీనివల్లే రాజులయ్యారు కదా. ఇది ఒక గొడవ కొంతమందికి. ఏ తోటకూరకాడో ఇస్తే పుణ్యం వచ్చింది అనుకోండి, ఎక్కడ ఉంది అందరు తోటకూర ఇవ్వడం మొదలెడతారు ఈ మిగతా ఎవరు. అలాగా ఈయన కాశీ విశ్వనాథ ఆలయంలో డోలోత్సవం ఖచ్చితంగా దానే చేసేవాడు. క్రమంగా నేను రాజునయ్యాను, రాజునయ్యాక ఇక లెక్క లేకుండా అర్చనలు చేశాను. యథా యథా దోలయతి శివం దోలాస్థితం నరగా తథా తథా శుభం యాతి పుణ్యమాయాతి భద్రక. నేను శివుణ్ణి అలా 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 ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉంటే నా భయంకర అశుభాలన్నీ నశించిపోయాయి, పరమపుణ్యం పొందాను. శివదీక్ష నన్ను సంస్కారవంతుణ్ణి చేశాను. శివదీక్ష వల్ల సంస్కారవంతుండై ఇంకా 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 గురువుని ఆశ్రయించి మంత్రానుష్ఠానం పొందాను. సంస్కారం అంటే ఏమిటి? శివుడికి కొంతకాలం ఉయ్యాల ఓపగా ఓపగా వీడికి ఏమనిపిస్తుందంటే మనసులో మహానుభావుని ఆశ్రయించి శివుణ్ణి అర్చించేటటువంటి భాగ్యం పొందాలి అనిపిస్తుంది. అలా అనిపించగానే గురువులు కూడా దొరుకుతారు. గురువుల్ని పట్టుకొని శివుడికి సంబంధించిన ఉత్తమ మంత్రములు ఉపదేశముగా పొంది తద్వారా వాడు ధరిస్తాడు. అలా జరిగింది నాకు కూడా. ఓ పక్కన శివమంత్రం చేశాం, ఓం నమ శివాయ అనుకుంటూ ప్రణవ పంచాక్షరి జపం చేశాం, ఆ తర్వాత డోలోత్సవం చేశాం. ఈ పుణ్యములకు శివుడు సంతోషించి కాశీలో విశ్వనాథ రూపంతో నాకు దర్శనమిచ్చాడు. కుశధ్వజ, నీ భక్తి గొప్పది, నీ పూర్వజన్మ సుకృతం గొప్పది, నీవు చేసిన ఈ ఊయల ఉత్సవం గొప్పది, పంచాక్షరి జపమంత్రం నిష్ట అవి కూడా గొప్పవి, అందుకే మెచ్చుకున్నాను. ఏం కావాలో కోరుకోనగా ఈ శరీరంతో, అంటే శరీరం విడవకుండా ఈ మానవ శరీరంతో కైలాసానికి వచ్చి నేను ప్రమదగణాల్లో ఒకడైపోవాలన్నాడు. శరీరం విడిచిపెడితే బాగుండేది, ఈ మానవ శరీరంతో వెళ్ళాలన్నాడు. అదే కదా అని వెంటనే శివుడు చేతితో నిమిరి ఈ మానవ శరీరములకి దివ్యత్వం ఇచ్చి నన్ను ప్రమదగణాల్లో చేర్చేశాడు. అక్కడికి వచ్చాక నాకంటూ ఒక భవనం ఇచ్చాడు కైలాసంలో, ఒక విమానం కూడా ఇచ్చాడు. ఈ విమానానికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, దీనికి ల్యాండ్ అవ్వడాలు మొదలైన వాటికి రన్నది అక్కర్లేదు, ఆకాశంలో తలుచుకున్నంత మాత్రం చేత ఎక్కడికైనా నిన్ను తీసుకుపోతుంది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళు, సుఖంగా ఉండన్నాడు. దాంతో ఈయన విమానం ఎక్కి కైలాసంతో పాటు అన్ని లోకాలు తిరుగుతూ ఉండేవాడు. అలా విమానం ఎక్కి 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 తిరుగుతూ ఉండగా ఒకనాటికి భూలోకంలో మళ్ళీ హిమాలయ పర్వతాలకు వచ్చాడు. అక్కడ వసంత ఋతువులో అగ్నివేశ్యుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు ఉండే, ఆయన శాపం పెడితే తిరుగుడు లేదట. అగ్నివేశ్యుడు గురించి తెగ వర్ణించారు పురాణాలను. అగ్ని వంటి వాడు ఆయన. శివ నమ్మంటే శివుడు తక్షణం అక్కడికి వస్తాడట. అంతటి తపస్య. ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురు పరమసుందరి. ఆమె చెలికత్తులతో గంగాజలంలో స్నానం చేస్తోంది. ఆ గంగాజలం ఆకాశ గంగ, మందాకిని, కేదారం దగ్గర గంగానదిని మందాకిని అంటారు. అదొక బాయ. బదరీ దగ్గర నుంచి వచ్చేదేమో అలకనంద. ఈ రెండు రుద్రప్రయాగలో కలిస్తే అక్కడి నుంచి అఖండ గంగ అవుతాయి. ఐదు బాయలు గంగ వచ్చి రుద్రప్రయాగలో కలుస్తుంది. అందుకే అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న గంగ అఖండ గంగ అవుతుంది. ఈ మందాకిరిలో ఆమె స్నానం చేస్తోంది. పైగా నీళ్ళలోనే స్నానం చేస్తూనే చేతులు ఎడమ చేతులు శివలింగం పెట్టుకుని ఆ నీళ్ళే దాని మీద పోస్తుంది అనమాట. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివుడికి మందాకిని జలం అంటే చాలా ఇష్టం. గంగాజలంతో అభిషేకం చేస్తే ఆనందం పొందుతాడు ఆయన. ఆ మందాకిని సలిలము, దాంతోపాటు చందన చర్చితుడు ఆయన. గంధము చేత పూయబడిన లింగము గలవాడు. చర్చితం అంటే పూయటం, చందన చర్చితం అంటే గంధమలో పూయడం. ఈ గంధం శివుడికి పూస్తే ఇష్టం. ముందేమో గంగాజలంతో అభిషేకం, ఆ తర్వాత గంధం పూసేవారు. అసలు శివుడైనా కేశవుడైనా గంధం పూస్తే ఇష్టపడతారండి. ఆయన చందన చర్చితుడే, ఆయన కూడా అంతే. చందన చర్చిత నీల కళేవర పీత వసన వనమాలి. ఆయన శరీరం అంతా చందనము చేత పూయబడి ఉంటుంది. అది కూడా నేల కడేవుడే, నల్లని శరీరం కలవాడు. ఇక పీత పసుపచ్చని వసనము వస్త్రం కట్టుకుంటాడు, పసుపచ్చని బట్ట కడతాడు, మెడలో వనమాల వేసుకుంటాడు కనుక వనమహాలి అన్నారు. చూచారా శివకేశవుడికి భేదం లేదు. ఈయన మందాకిరి శరీర చందన చర్చితుడు, ఆయన చందన చర్చిత నేల కడేవుడు. కాకపోతే శివుడు తెలుపు, ఆయన తలుపు, అంతేకాక అలా చందనం పూసి అవి పూసి మందార పుష్పాదులు ఇచ్చి శివుడిని పూజిస్తున్నా ఆమెను చూచాడు. పరమసుందరి, అందులో నీళ్ళల్లో స్నానం చేయటం వల్ల శరీర అవయవాలు కొంచెం స్ఫుటంగా కనబడుతున్నాయి. వెంటనే వీడు విమానంలో వచ్చి గదకి దిగి అమాంతంగా ఆవిడ అపహరించి విమానంలో ఎక్కించుకుని పారిపోవడం మొదలెట్టాడు. ఈవిడ కంగారు పడి శివలింగాన్ని విడిచిపెట్టకుండానే, తండ్రి అగ్నివేశ్య, ఎవడో ఒక చోరుడు క్రూరుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, రక్షించు అన్నది. మహాతపస్సు చేస్తున్న అగ్నివేశ్యుడు కూతురు దుఃఖంతో అరుస్తూ ఉంటే టక్కన కళ్ళు తిప్పాడు. ఒరీ మూర్ఖుడా, ఎక్కడికి కడతావరా, ఆ విమానంతో పాటు అక్కడే స్తంభించిపో అన్నట. వెంటనే విమానం అక్కడ విసిగిపోయింది, కదలకుండా ఆగిపోయింది. ఇక ఎంత గెలుచుకున్నా విమానమా విమానమా, శివుడిచ్చిన విమానమా, వెళ్ళు కోటు కైలాసం అంటే అంతే కదనల్లా. ట్రబుల్ వచ్చి ఆగిపోయిన మాంధాతగాలాంటి కారులో ఆగిపోయింది అంటే అక్కడ. ఇంకేముంది, వెంటనే అగ్నివేశ్యుడు అక్కడి నుంచి ఎదురుకుంటూ వచ్చాడు ఆకాశ మార్గంలో. మూర్ఖుడా, ఎంతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మహాయువు పొంది శరీరంతో కైలాసానికి వెళ్ళి గణముగా మారిన నీకు ఈ దుర్బుద్ధి ఏందిరా, ఒక గ్రద్ద మాంసం ఒక్కరు ఎత్తుకుపోయినట్టుగా నా కుమార్తెను ఎత్తుకుపోయావు కనుక నువ్వు గద్దగా మారిపో, వృద్ధమైపో అని చెప్పించాడు. ఆయన వెంటనే కళ్ళు బిగుసుకుపోయి, అయ్యా ఏమిటో నేను నా కర్మయోగం, నిజానికి నేను ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయను, బహుశా శరీరంతో మానవ శరీరంతో కైలాసానికి వెళ్ళడం వల్ల మానవ వాసన పోయి ఉండదు నాకు, లేకపోతే ప్రమదగణాల్లో చేరి ఇలా పరస్త్రీని అపహరించడం పెట్టుకొని ఆవిడ పెళ్లి చేసుకొని అడిగితే ఇష్టం అయితే చేసుకునేది, లేకపోతే పోయేవాడిని, అపహరించే దౌర్భాగ్య బుద్ధి వచ్చింది నాకు, నన్ను క్షమించు, నేను గ్రద్దగా భరించలేని జీవితాన్ని 28 కల్పాలు గొడ్ల గొప్పగా బతకడం కంటే కూడా 56 కల్పాలు గద్దగా బతకడం ఇంకా కష్టం కదా, నన్ను క్షమించమను కానీ. ఆయన జారిపడి శివభక్తులు అపచారం చేసిన అపచారాన్ని క్షమించాలి, నువ్వు స్వతసిద్ధంగా మహాత్ముడివి, అందున శివుడికి డోలోత్సవం చేసి శివుడి అనుగ్రహం పొందినవాడివి, కాశీరాజు కొడుకుగా పుట్టినవాడివి కాబట్టి నేను క్షమిస్తున్నాను. 56 కల్పాల తర్వాత నీ దగ్గరికి ఇంద్రచూపురుడని ఒక మహారాజు గారు వస్తారు, ఆయనకి వీరుని బట్టి సాయం చేస్తావు, నీ సాయం వల్ల ఆయనకి మళ్ళీ బ్రహ్మలోక అర్హత కలుగుతుంది, ఆయనకి సాయం చేసిన వెంటనే గద్దగా ఉన్న నువ్వు తిరిగి ప్రమదగణాల్లో వెళ్ళిపోతావు అని చెప్పించాడు. ఇదిగో ఇలా గద్దనయ్యాను ఆయన అన్నాడు. ఎవడి ఎంత గొప్పవాళ్లే ఇలా కర్మగా ఏడిస్తే ఏమీ లేని వాడి భూలోకంలో కూర్చుని నేనేదో గొప్పవాడైపోతానంటే అసలు వెలకి వెళ్తామని కోరిక ఉందా? ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే, సాధకుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందే, ఎప్పుడు ఎలా జారిపోతామో మనకు తెలియదు, ఒడి దగ్గర పెట్టుకోవాలి. ఇది నన్న ఇంద్రచూరుడు అయితే నీకు కూడా నా దానముల గురించి తెలియవు కనుక నేను ఇప్పుడే చచ్చిపోతాను, ఎక్కడ అగ్నిగొండం అన్నాడు మళ్ళీ. అనగానే నీతో దూకుతానన్నాడు మార్కండేయుడు, నీతో దూకుతానన్నాడు నాడీజంగుడు, నీతో నేను దూకుతానన్నాడు మన గొడ్లగోపు గారు ప్రాకారకరుడు. మీరు చచ్చిపోతే ఎలాగండి, చచ్చకండి చచ్చకండి, మీకు కూడా నేను ఒక ఉపాయం చెబుతాను అన్నారు మన గ్రద్ద గారు. ఆయన ఏమో ఉపకారం చెప్పారు, ఏ ఉపకారం చేశారు, ఏ ఉపాయం చెప్పారు తెలుసుకోవాలిగా. మళ్ళీ రేపు మనం 11వ రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా 6 కలుసుకుంటాం. పరమ పవిత్రమైన ఈ పురాణం చివరిదాకా శ్రద్ధాశక్తులతో విరిధరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.